అంతరాయతి మిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మరం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంబోజవదనా వదనంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తకుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాతి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాలిసం సేవ్యాం భవానీం లలితాంబికాం లలితాం చిద్రశకలితాం పరశివవనితాం నమామి సురవినుతాం శృతినిగదితశుభచరితాం కరుణాభరితాం సుమంత్రమహితాం తాం లలితాం చిద్రశకలితాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. శ్రీ లలితాంబికామయమైన సభా సదస్సుకి సవని నమస్సులు సంపన్న చేసుకుంటూ బ్రహ్మాండ పురాణాంతర్గతమై పరమ పావనమైనటువంటి శ్రీ లలితోపాఖ్యాన ప్రవచన మహాయజ్ఞం ఈరోజు 8వ రోజుకు చేరుకున్నది. హయగ్రీవస్వామి అగస్త్య మహర్షికి మోక్షపట్టణమైన కాంచీనగరంలో ఉపదేశిస్తున్నటువంటి లలితోపాఖ్యానం ఇది. అమ్మవారి యొక్క దివ్య స్వరూపాలని హయగ్రీవస్వామి తెలియజేస్తూ మొదటిగా ప్రకృతి అని తెలియజేసి రెండవది జగన్మోహిని అని చెప్పి, మూడవది లలితాంబిక, భండాసుర సంహారార్థమే ఆవిర్భవించిన తల్లి అని చెప్తూ సవిస్తారంగా అమ్మ యొక్క చరిత్రను తెలియజేస్తున్నారు. భండాసురుని బాధలు తాళలేనటువంటి ముజ్జగాల్ని రక్షించడానికై మహాదేవుడైన పరశంభువు మహాయాగాన్ని చేశాడని, ఆ మహాయాగంలో దేవతలందరూ తమను తాము హుతం చేసుకునగా అమ్మవారు ఒక మహాకాంతిపుంజమై ఆవిర్భవించి శ్రీచక్రంలో తన రూపాన్ని ఆవిష్కరించింది. విశ్వవిగ్రహ అయినటువంటి అమ్మవారి నుంచి తిరిగి దేవతలందరూ తమ యొక్క దివ్య శరీరాన్ని పొందారు. వారందరూ అమ్మని ప్రార్థించగా అమ్మవారు శ్రీమన్ నగరంలో కామేశ్వరుని చేపట్టి పట్టాభిషిక్తురాలి. ఆడ తర్వాత భండాసురుని సంహారానికై బయలుదేరినది. చక్రరాజరథమైనటువంటి శ్రీచక్రరథాన్ని అమ్మ నిరోహించింది. అమ్మకి ఇరువరేపులా కూడా మంత్రిణీదేవి అయిన శ్యామల, దండినీదేవి అయిన వారాహి కొలువుతీరు ఉన్నారు. తర్వాత యుద్ధం ప్రారంభమైంది. మొదటిగా వచ్చిన దుర్మధుణ్ణి అమ్మ యొక్క అంకుశం నుంచి ఉద్భవించినటువంటి సంపత్కరీ దేవి సంహరించింది. తర్వాత కురుండు అనే రాక్షసుణ్ణి అశ్వారూఢాదేవి అమ్మ యొక్క పాశం నుంచి ఉద్భవించిన తల్లి సంహరించినది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కరంకుడు మొదలైన ఐదుగురు సేనాపతులు వచ్చారు. వారు సర్పిణి అనేటువంటి మాయని ప్రయోగించినప్పుడు దుష్ట వాక్ స్వరూపాలైనటువంటి ఆ సర్పిణీ శక్తి నుంచి ఉద్భవించిన సత్వాలన్నింటినీ కూడా నకులీదేవి సంహరించి, అటుపై సర్పిణి మాయను కూడా పరిహరించి ఆ పంచ సేనాపతిని కూడా సంహరించింది నకులీ సరస్వతి. ఆ తర్వాత వచ్చినటువంటి బలాహకుడు మొదలైన సప్త సేనాపతుల్ని కూడా సంహరించిన తల్లి తిరస్కరణికాంబ, వారాహీదేవికి అంగదేవతగా ఉన్నటువంటి తిరస్కరణికాంబ ఆ బలాహకాది సప్త సేనాపతుల్ని కూడా సంహరించింది. ఆ తర్వాత వెనకపాట నుంచి మాయాయుద్ధం చేయాలని సంకల్పించాడు విషంగుడు. 15 మంది దుష్ట సేనలతో వచ్చి అతని వెనక నుంచి వచ్చి శ్రీచక్రాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించినప్పుడు 15 మంది నిత్యాదేవతలు ఆ 15 దుష్ట సేనల్ని కూడా సంహరించారు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుత అని చెప్పుకున్నా. తర్వాత విషంగుడు పారిపోయాడు. ఆ తర్వాత శక్తి సేనల్ని రక్షించడానికి వారాహీదేవి పన్నినటువంటి వ్యూహం ద్వారా తిథినిత్య దేవతల్లో చతుర్దశి తిథి దేవత అయినటువంటి జ్వాలామాలిని ఒక వన్య ప్రాకారాన్ని ఏర్పరిచింది. జ్వాలామాలిని కాక్షిప్త వన్య ప్రాకార మధ్యగా అని కీర్తించుకున్నాం. ఆ తర్వాత భండుని యొక్క 30 మంది పుత్రులు వచ్చారు. వారిని బాలాంబికి సంహరించింది. అటుపై విశుక్రుడు వేసినటువంటి జయ విఘ్న శిలని అమ్మ యొక్క హాసం నుంచి ఉద్భవించినటువంటి మహాగణపతి పరిహరింపజేసి గజాసురుణ్ణి సంహరించాడు. ఆ తర్వాత విశుక్రుడు పారిపోయాడు. అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత విశుక్రుడు విషంగుడు తిరిగి యుద్ధానికి బయలుదేరి వచ్చారు. వస్తున్నప్పుడు మహామహా సేనలన్నింటినీ తీసుకుని వస్తూ అదేవిధంగా వారి యొక్క మేనల్లులను కూడా తీసుకుని వస్తున్నాడు. ధూమిక యొక్క పుత్రులు, వాళ్ళు భాగినేయులు అంటారు మేనల్లుల్ని. ఆ మేనల్లులతో పాటు వస్తున్నాడు మొత్తం 10 మంది వాళ్ళు. వాళ్ళతో పాటు విశుక్రుడు విషంగుడు ముఖ్య సేనలన్నీ రావడం ఎప్పుడు మొదలుపెట్టాయో అప్పుడు బయలుదేరారు అమ్మ శ్యామలాంబ వారాహి దేవతలు వారి వారి యొక్క రథాలపై. వారిని అనుసరిస్తూ మిగిలిన దేవతలైనటువంటి సంపత్కరి, అశ్వారూఢ మొదలైన వారు, లఘుశ్యామ, స్వప్నేశ్వరి, ఉన్మత్త భైరవి మొదలైనటువంటి దేవతలందరూ కూడా, చండకాళి, వీళ్ళ పేర్లన్నీ మనం స్మరించుకున్నాం. వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఇంకా ఈ శక్తి సేనలన్నీ కూడా అసుర సేనల్ని గడగడ దాడిస్తున్నాయి. పైగా ఇప్పుడు వారాహి శ్యామల సంపూర్ణమైన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారి అండతో శక్తి సేనలు మరింత ఉత్సాహంగా విజృంభిస్తూ ఉన్నాయి. అప్పుడు వీళ్ళందరినీ శక్తి సేనల్ని ఎలాగైనా నిర్వీర్యపరచాలి అని సంకల్పించుకున్నటువంటి ఈ విశుక్రు విషంగులు ఒక వ్యూహం పన్ని ఆ విశుక్రుడు భయంకరమైనటువంటి తృషాస్త్రము అనే దాన్ని వేశాడు. విశుక్రుడు ప్రవర్తమానే సమరే విశుక్రో దుష్టదానవః అవలోక్య ఋషాభిష్ట సంకృష్ట గురుకార్ముకః శక్తి సైన్యే సమస్తేపి తృషాస్త్రం ప్రముమోచః. తృషాస్త్రము, తృష అంటే దాహము అని అర్థం. తృషాస్త్రాన్ని వేశట. అది వేసిన వెంటనే అది అగ్నిజ్వాలలు వెదజల్లుతూ వచ్చింది. విశుక్రుడు వేసినటువంటి తృషాస్త్రం దావానల జ్వాలాదిప్తేన త్వరితం బలం. దానితో మొత్తంగా విశుక్రుడు వేసినటువంటి ఆ అస్త్రం వల్ల శక్తి సేనల యొక్క నాలుకలు, కంఠములు ఎండిపోయాయి. నోరంతా ఎండిపోవడం మొదలుపెట్టింది. తాళు మూలం విశోషయన్, వారి నోళ్ళు ఎండిపోయాయి. క్రమంగా క్షోభన్ ఇంద్రియ గ్రామం, వాళ్ళ యొక్క ఇంద్రియ సమూహములు కూడా కలవరపడుతున్నాయి. తీవ్రమైన నీరసం, దౌర్బల్యం అనేది ఆవహించింది శక్తి సేనలకి. రూక్షయ స్కర్ణ కుహర మంగే దౌర్బల్యం ఆవహన్ పాతయన్ పృథివీ పృష్ఠే దేహం విశ్రంసితాయుధం.
వెంటనే ఎండిపోయినటువంటి నాలికలతో దాహం వేసి నీరస శరీరాలతో వాళ్ళ ఆయుధాలన్నీ నేల జార్చి వేసి ఒక్కొక్కరు సోలిపోతున్నారు, వాలిపోతున్నారు శక్తిశాలు. అప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ సమయంలో మంత్రిణి సహ పౌత్రిణ్యా భృతం చింతామవాపస ఉవాసతాం దండనాథ మచ్చాహిత విశంకని రథస్థితాం రథగత తత్ప్రతీకార కర్మణి. ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటే శ్యామలాదేవికి ఒక ఆలోచన వచ్చిందట. అసలు ఆలోచన తల్లి ఆవిడ, ఆవిడ మంత్రిని, ఆలోచనలకు అధిదేవత. సరైన సమయంలో సరైన ఆలోచన అనేది ఆ తల్లి చేతిలోనే ఉంది. ఆ తల్లి వెంటనే ప్రక్కనున్న వారాహితో చెప్తున్నది, సఖీ పౌత్రిణి, సఖీ పౌత్రిణి. పౌత్రిణి అనే పేరు ఎవరిది? వారాహీదేవి యొక్క మరొక పేరు. సఖీ పౌత్రిణి, దుష్టస్య తృశాస్త్రమిదమాగతం. చూసేవా, దుష్టుడు వేసినటువంటి తృశాస్త్రం ఇలా వచ్చి శిథిలీకృతే సైన్యమస్మాకం హావిధే క్రమ. మన యొక్క సైన్యాన్నంతటి కూడా శిథిలీకృతే చీల్చివేస్తూ ఉన్నది. విశుష్ట తాలుమూలానాం విభ్రష్టాయుధ తేజసాం. వారు ఎండిపోతూ ఉన్నారు, అదేవిధంగా ఆయుధాలు పారవేశారు. ఇది పోవాలి అంటే చేయవలసింది ఏమిటంటే, నీ యొక్క రథంలో ఉన్నటువంటి సుధాసింధు దేవతున్నాడే, అతడికి ప్రేరేపించు. మనం వారాహీదేవి రథాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ రథం చివరి ఆవరణ దగ్గర, వారాహీదేవి రథానికి ఎన్ని ఆవరణలు గుర్తున్నాయా? ఆ చాలా సంతోషం అమ్మా, మొదటి బహుమతి మీకే, ఆ జ్ఞాపక శక్తికి సంతోషం. సరే, మొత్తానికి ఆ ఐదవ ఆవరణ దగ్గర ఉన్నటువంటి వాడు సుధాసింధు దేవత అని మనం చెప్పుకున్నాం. అతడి అవసరం వస్తుంది, గుర్తు పెట్టుకోండి అని కూడా నేను అన్నా. ఇప్పుడు వచ్చింది అతడి అవసరం. ఆ సుధాసింధు దేవత అక్కడున్నాడు, అతడిని నువ్వు ప్రేరేపించు అని వారాహీదేవికి సలహా ఇచ్చింది. అప్పుడు తదీయ రథ పర్వస్తో యోస్తి సీధు మహార్ణవ, నీ యొక్క రథపర్వం వద్ద ఉన్నటువంటి సీధు మహార్ణవము అంటే అమృత సముద్ర అధిదేవతున్నాడే, తమాదిశ సమస్తానాం శక్తీనాం తర్షముక్తయే, ఈ దాహం పోగొట్టడానికై అతడి నువ్వు ప్రేరేపించు అని చెప్పగానే వెంటనే వారాహీదేవి ఆజుహావ సురా సింధు మాజ్ఞాచక్రేశ్వరీరణి. ఆలోచన ఆవిడిది, ఆజ్ఞ ఈవిడిది. ఆవిడ ఆలోచనలకు అధిదేవత, ఈవిడ ఆజ్ఞలకి అధిదేవత. వెంటనే నా తల్లి ఏం చేసిందంటే, ఆజ్ఞాచక్రేశ్వరి అంటే వారాహీదేవి, ఆజ్ఞాచక్రేశ్వరీరణి సమదాల సరక్తాక్షౌ హేమాబ్జస్త్ర విభూషిత, వాడిని పిలిచిందిట వెంటనే వారాహిదేవి. వెంటనే అతడు చేతులు కట్టుకుని వచ్చి నమస్కారం చేస్తున్నాడు వారాహిదేవికి. అతడు ఎలాంటి రూపంతో ఉన్నాడు అంటే, బంగారు పువ్వులు అలంకరించుకుని ఉన్నట్ట అతను. ఆ బంగారు పద్మమాల హేమ అబ్జస్త్ర విభూషణం అది ధరించి ఉన్నాడు. అమ్మవారికి నమస్కారం చేస్తే, నువ్వు వీరి దాహం తీరేటువంటి ఆలోచన నువ్వు చెయ్యు, ఏం చేయాలో చెయ్యని వారాహిదేవి చెప్పింది. వెంటనే అమ్మవారికి నమస్కారం చేసి ఇతడు అమృత ధారను కురిపించడం మొదలు పెట్టాడండి. రసవృష్టి వర్షం కురిపిస్తున్నాడు ఇతను. ఈ దాహం తీరిపోయేటువంటి ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడు. అది ఎటువంటి వర్షం అంటే అమృత వర్షం. ఎలా పడుతున్నది అమృతధార అంటే, కొన్ని ధారలు తెల్లగా పడుతున్నాయట, కొన్ని ధారలు నెమలిపించపు రంగులో పడుతున్నాయి, అంటే రకరకాల రంగులతో పడుతున్నాయి. అవి ఒక మహామహా మేఘములు వర్షాలు కురుస్తున్నప్పుడు కుండపోతగా ఎలా పడతా ఎలా పడుతున్నాయట, ఏనుగు తుండాల వంటి ధారలతో కురుస్తున్నాయి, కుంభవృష్టి అంటారు అలాగా. ఆ విధంగా రసవృష్టి కురుస్తున్నది. అంతేకాదు, ఎటువంటి రసమో ఇక్కడ దాన్ని వర్ణిస్తున్నాడు, యత్ గంధాఘ్రాణ మాత్రేణ మృత ఉత్తిష్టతి స్ఫుటం. దేని యొక్క వాసన చూసినంత మాత్రమున మరణించిన వాడు సైతం లేచి కూర్చోగలడు, అటువంటి వృష్టి అండి అది సుధామృతం. దానిని కురిపిస్తున్నాడు అతను. ఇది పడుతూ ఉండగా వెంటనే వాళ్ళందరూ లేచి నిలబడ్డారు ఒక్కొక్కరు శక్తిశానులన్నీ. లఘువస్తయా ముక్తై శరజాలై సహస్ర సహా. ఇప్పుడు మరొక ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పుడు రాక్షసేనలు శక్తిశేనలు కలిసి యుద్ధం చేస్తున్నప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఈ ధార పడుతున్నప్పుడు శక్తిశేనల మీదతో పాటు రాక్షసేనల మీద కూడా పడే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళకు కూడా బలం వస్తే ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే శ్యామలాదేవి ఏం చేసిందంటే, లఘుహస్తయా ముక్తై శరజాలై సహస్రశ చకార విస్మయకరి కదంబ వనవాసిని. కదంబ వనవాసిని, అసలు కదంబ వృక్షములే వర్షాన్ని కురిపించగలిగే శక్తి కలిగి ఉన్నవి. ఇవిడు కదంబ వనవాసిని. ఇవిడు వెంటనే ఏం చేసిందంటే, అద్భుతమైనటువంటి బాణాలు వేసిందిట. ఈ బాణాలు ఎలా వేసినది అంటే, పడుతున్న అమృతధారలు కేవలం శక్తిసేనల మీద తప్ప ఇంకెవరి మీద కురవకుండా చేసింది తీసుకెళ్ళి. ఆ తల్లి సంకల్పించుకుంటే ఎంతసేపు, కనుక శ్యామలాదేవి వేసినటువంటి శరపరంపర వల్ల ఆ కురుస్తున్నటువంటి రసధార సుధావృష్టి కేవలం శక్తిశాల మీద పడుతూ ఉండగా వాళ్ళందరూ కూడా ఉత్సాహభరితులే లేచి నృత్యం చేయడం మొదలుపెట్టారు.
వర్షాలు పడుతుంటే నాట్యాలు చేయడం మనం చూస్తూ ఉంటాం వానపాటలు. అలా ఇక్కడ శక్తిసేన ఉత్సాహంగా నాట్యం చేస్తున్న అమృత వర్షధారలో ఎటువంటి వృష్టి అదే చెప్తున్నారా, ఆ నీటికున్న శక్తి. శస్త్రక్షత రుజాహంత్రి అస్థి సంధానదాయిని రణశ్రమహరి సీత కవోష్ణాశ్చ తథా లఘు సంతాపహారణి కించ అనుష్ణ సీతా జయప్రదాహ. ఆ వృష్టికున్న లక్షణాలు ఏంటంటే శస్త్రక్షతి రుజాహంత్రి అంటే ఆయుధాల వల్ల తగిలినటువంటి దెబ్బలు పీడించకుండా చేస్తుంది ధారపడితే. అదేవిధంగా ఎక్కడైనా ఎముకలు అవి విరిగి ఉంటే అతుకుతాయి, ఆ ధార గాని శరీరం మీద పడితే విరిగిన ఎముకలు కూడా అతుకుతాయి. అంతేకాకుండా రణశ్రమహరి యుద్ధంలో అంతసేపు యుద్ధం చేసినందుకు గాను ఏర్పడిన అలసట ఏది ఉందో అలసటిని పోగొట్టగలిగే శక్తి ఆ ధారకుంది. ఎక్కువ చల్లగా లేవు, అలాగని మహావేడిగా లేవు. ఎవరికి ఎలా ఉండాలో అలా ఉందిట. కొన్ని శరీరాలు ఎక్కువ వేడిని తట్టుకోలేవు, కొన్ని శరీరాలు ఎక్కువ చల్లదనాన్ని తట్టుకోలేవు. ఎవరికి ఎలా పడాలో అలా పడుతుంది, వారి వారి శరీరాలకు అనుగుణంగా ఆ ధారపడుతుంది. అదేవిధంగా ఎవరికి ఏ రుచి ఇష్టమో ఆ రుచిలో పడుతుంది. ఇక్కడ అన్ని శక్తిశాలు, కోట్ల కొన్ని శక్తిశాలు, ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళందరి మీద అలా పడుతున్నది. అవిచ్ఛిన్నం ఎడతెరిపి లేకుండా కురిసిందిట. యామ మాత్రం అంటే ఒక జాము కురిసింది, అంటే సుమారు ఒక 4 గంటల కాలం కురిసింది ఆ వర్షం. ఐరావత కర ప్రక్షాం సుధాధారాం ముదా పపౌ. ఐరావత కర ప్రక్షాం, ఐరావతము యొక్క తొండం ఎలా ఉంటుందో అలాంటి ధారట, అంటే తెల్లని ధార అమృత ధారలా కురుస్తుంది కనుక ఐరావతం తొండంతో పోల్చారు. అలా కురుస్తూ ఉండగా వీళ్ళందరూ ఉత్సాహపూరితులయ్యారు. ఈ పనంతా చేసి ఆ మహానుభావుడు వచ్చి నమస్కారం చేస్తున్నాడు వారాహీదేవికి, శ్యామలాదేవికి. పునర్గత్వా దండనాథాం ప్రణమ్య సురాంబుధి. అతను వచ్చి నమస్కారం చేసి, అమ్మా చూసావా వాళ్ళందరూ ఎంత ఆనందంగా వాన వల్లపులు ఆడుకుంటున్నారో ఉత్సాహంగా నేను కురిపించినటువంటి వృష్టికి. దేవి పశ్య మహారాజ్ని దండమండల నాయికే. ఆ మాటలు చూడండి, ఆ సంబోధనలు ఎంత చక్కగా ఉన్నాయో. దండమండల నాయికే వారాహిదేవికి సంబోధన, దండమండల నాయికే చూడు నా వల్ల సంతృప్తి చెందినటువంటి వారందరూ కాస్త నృత్యంతి, కొందరు నృత్యాలు చేస్తున్నారు, గాయంతి కొందరు గానం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ వివరించబడుతూ ఉన్నాయి. ఇలా వీరందరూ పరిపుష్టి చెంది యుద్ధం చేస్తున్నారమ్మా అనగానే తల్లి దీవించిందిట, మంచి పని చేశావు, మా అర్చనల్లో నిన్ను ఆరాధిస్తారు అని చెప్పారు. అందుకే అమ్మవారి అర్చనల్లో సుధని ఆరాధించడం కనిపిస్తుంది. మనకు వారుణీ మద విఫల మదఘూర్ణిత రక్తాక్షి అని నామాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం చాలా గమనించవలసిన కొన్ని రహస్యాలు ఉన్నాయి. కథని కథగా తీసుకుంటే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ ఏం దీన్నే వామాచారంలో ఏం చేశారంటే ఇది సుధారసము, ఒక్కొక్క చోట సుర అని కూడా చూపించారు సురారసము అని. వెంటనే ఇది మద్యము కనుక శక్తి పూజల్లో మద్యం వాడవచ్చు అని చూపించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా కువ్యాఖ్య. అయితే వామాచార పరులు పంచమకారాలు వాడేటప్పుడు మద్యము మాంసము ఇత్యాదులు వాడవచ్చుగాక, కానీ ఇక్కడ కథకు అర్థం చేయడానికి లేదు. ఆ సంప్రదాయాల గురించి మనం మాట్లాడం కానీ మన ఒంటికి పడదు. సమయాచార తత్పర దక్షిణ దక్షిణారాధ్య, దక్షిణారాధ్య సమయాచార తత్పర అంటే అర్థం ఏమిటి అంటే వైదికమైనటువంటి సాత్వికమైన అర్చన మనం చెప్పుకోవాలి, అందులో ఇటువంటి మద్యాదులు ప్రసక్తి లేదు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పారు అన్నప్పుడు ఇక్కడ ఆలోచించవలసిన కొన్ని అంశములు ఉన్నాయి. వేదముల్లో కూడా వారుణి శబ్దం కనబడుతోంది. వారుణి మద విఫల అన్నదానికి వామాచార పరులు ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే మద్యాదుల వార్థం గురించి చెప్పారు. ఇప్పటికీ కొందరు క్షుద్రమైన ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు చేయవచ్చు, కానీ అక్కడ వారుణి అంటే అది కాదు. ఆ మాటకు వస్తే ఉపనిషత్తుల్లో కూడా వారుణి విద్య ప్రస్తావన ఉంది. భార్గవి విద్య, వారుణి విద్య, మధు విద్య అని ఉపనిషత్తుల్లో బ్రహ్మ విద్యకు సంబంధించి 3 నామాలు ఉన్నాయి. అక్కడ మరి వారుణి అంటే అర్థం ఏమిటి? ఈ మాట చెప్పచ్చా? కూడదు. అది ఇక్కడ దీనికి యోగపరమైన ఒక అర్థం ఉంది, జ్ఞానపరమైన ఒక అర్థం ఉంది. ఆ రెండు మనం గమనించుకోవాలి. ఇక్కడ వరుణ సంబంధమైనది వారుణి. వరుణుడు అంటే ఎవరు? జలాది దేవత. కనుక ఇది రసస్వరూపం అని చెప్పడానికి వారుని అంతే. అదేవిధంగా యోగపరంగా మనం పరిశీలించినట్లయితే సరిగ్గా ఇప్పుడు యుద్ధం ఎంత దాకా వచ్చిందండి? ఇంచుమించు చివరి దాకా వచ్చింది. ఇంకా చిట్ట చివరికి మిగిలింది. ఇప్పుడు విశుక్రుడు విషంగుడు చేస్తే ఇంచుమించు అంతా పూర్తయిపోయినట్టే. అసలు వాడు మూల ఆదిత్య అనేవాడు ఉన్నాడు, వాడు అక్కడ పోవాలి భండాసురుడు గారు, అక్కడ దాకా వచ్చింది. ఈ స్థితి ఎలాంటిది అంటే యోగంలో మనం పరిశీలించినట్లయితే యోగి మొత్తం ఈ చక్రములు దాటి వెళ్ళినప్పుడు పైన ఉన్న సహస్రార
కమలం దగ్గర అమృత బింబము వలె ఉన్నటువంటి ఏ చంద్ర బింబము ఉన్నదో అది కరుగుతుంది. యోగపరంగా ఆలోచిస్తే కుండలిని జాగృత చెందగానే ఒక అగ్నిహోత్రం రగలినట్టు నగురుతుంది కుండలిని. అది క్రమంగా 6 చక్రములు దాటి పైకి వెళుతుంది. ఆ తర్వాత విత్వా కులపథం, ఇది శంకరుల వారి సౌందర్య లహరిలో చెప్తారు. ఆ తర్వాత పైకి వెళ్ళేటప్పటికల్లా సహస్రారం దగ్గర ఆ చంద్రబింబం కరిగి అమృతధార కురుస్తుంది. నేను ముందే చెప్పాను, సహస్రారం దగ్గర ఉన్న అమృత బింబం నుంచి ప్రతి వారికి సన్నని తామరతూడు వంటి, తామరతూడులో దారం వంటి సుషుమ్నా నాడు నుంచి రసధార కిందకి చిదేక రస రూపిణి ప్రసరిస్తూ ఉంటేనే జీవితాలు సాగుతుంటాయి, అందరిలో ఉంటుంది. కానీ యోగికి ఏం జరుగుతుందంటే, వాడు ఆ కుండలిని శక్తిని జాగ్రత్త చెందించగానే అక్కడ ఉన్నటువంటి చంద్రబింబం అదే చంద్రకళ. ఆ తల్లి అక్కడ చంద్రకళా స్వరూపిణి, అందుకే అమ్మవారిని చంద్రకళ అని అంటారు. అక్కడ శివశక్తి రూపమైనటువంటి సహస్రారంలో ఉంటుంది అక్కడ. అది ఒక్కసారి కరుగుతుంది ఈ కుండలిని పైకి వెళ్ళగానే, కరిగి చిన్న ధారగా కాకుండా. అక్కడ శంకరుల వారు చెప్తారు, ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసా, అది మాట అక్కడ. ప్రపంచం సించంతి, అది ప్రపంచాన్ని తడుపుతుంది. అక్కడ కేవలం ఒక్క నాడిలోంచి పడ్డం కాదు, ప్రపంచాన్ని తడుపుతుంది. ప్రపంచం అంటే అర్థం ఏంటి? అక్కడ నీ నాడి ప్రపంచము. అక్కడ నుంచి కురుస్తుంది ఒక అమృతధార. ఆ అమృతధార కురిసినప్పుడు మొత్తం నీ శరీరంలో 72,000 నాడులు తడిచిపోతాయి ఒక్కసారి. అవి ఎవరికి జరుగుతాయంటే ఆ సిద్ధి పొందిన యోగులు మాత్రమే ఈ స్థితిని అనుభవించగలరు. సామాన్యులకి ఇది రుచి కూడా తెలియదండి. లోపల అసలు బిసతంత తనీసిన ఒకటి ఉందని కూడా స్పృహలేదు చాలా మందికి. అలాంటి వాళ్ళకి ఇది ఊహామాత్ర విషయమే తప్ప, ఇక్కడ నేను చెప్తే ఊహించుకోవలసిందే తప్ప, ఇది అనుభవ విషయం కాదు. ఇది ఎవరికి అనుభవ విషయం అంటే సిద్ధులకు అనుభవ విషయం. వారికి మాత్రమే శంకరుల వారు చెప్పిన కదా, ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహస, అది రస ఆమ్నాయ మహస. 3 మాటలు చెప్పారు. ఆమ్నాయం అంటే అర్థం ఏంటి? మాటి మాటికి జరిగేదానికి ఆమ్నాయం అని పేరు. వేదానికి కూడా ఆమ్నాయం అని ఎందుకన్నారంటే మాటి మాటికి వల్లె వేస్తారు కనుక ఆమ్నాయం అని పేరు. ఇది రస ఆమ్నాయం. అక్కడి నుంచి కురిసే రసధార ఆగిపోకుండా కురుస్తుంది. కురిసే 72,000 నాడుల్ని తడుపుతుంది అండి. అప్పుడు యోగికి వచ్చే శక్తి ఉందే, ఆ శక్తి అసామాన్యం. ఆ శక్తి వర్ణనకు అందదు. ఆ శక్తిలో జీవితంలో మనలాంటి వాళ్ళకి కలిగేటువంటి రుగ్మతలేవి వాళ్ళకు ఉండవు. వాళ్ళకి అలాంటి వాళ్ళది వజ్రోలి యోగం మొదలైన యోగాలు చెప్తారు. అలాంటి శరీరం వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉండవచ్చు. ఏ కొద్దిమంది ఉంటారంటి సిద్ధపురుషులు, వాళ్ళని భజంతి త్వాన్ ధన్యాహ కథితన చిదానంద లహరీమని నమస్కారం చేయవలసింది. ఆ స్థితి మాత్రం ఒక దివ్యమైన స్థితి. ఈ స్థితిని మీకు మరికొంచెం అర్థం కావాలంటే, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, తర్వాత నామం ఏమిటి, సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ముందు బ్రహ్మగ్రంథి విభేదనం జరగాలి. 6 చక్రాల్లో ప్రతి 2 చక్రాలకు ముడి ఉంటుంది. ఒక్కొక్క ముడి విడిపోతూ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. ముడి అక్కడ ఉన్నంత కాలం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభం లేదండి. నేను ఈ 7 రోజుల ఉపన్యాసాల్లో మీకు సూచనగా చెప్పడం జరిగింది, ఈ విషయం గుర్తుందో లేదు. బ్రహ్మగ్రంథి విడిపోతే నేను స్థూల శరీరము కాదు అనే స్పృహ అప్పుడు కలుగుతుంది, అంతవరకు కలగదు. ఎన్ని ఉపనిషత్తులు చెప్పినా ఈ శరీరం నువ్వు కాదురా అంటే అర్థం కాదుట. బ్రహ్మగ్రంథి విడిపోతే ఈ శరీరము నేను కాదు అనే జ్ఞానం కలుగుతుందిట. విష్ణుగ్రంథి విడిపోవాలి, అది అనాహత చక్రం దగ్గర ఉంటుంది. అది కానీ విడిపోతే అప్పుడు సూక్ష్మ శరీరము కూడా నేను కాదు అని ఎరుక అప్పుడు కలుగుతుందిట. రుద్రగ్రంథి గాని ఛేదనం జరిగితే కారణ శరీరం కూడా నేను కాదు అని తెలుస్తుంది. ఈ 3 శరీరములు నేను కాదు అని ఎరుక అప్పుడు ఏర్పడుతుందిట. అదే త్రిపురాసుర సంహారం అంటే. ఆ 3 శరీరములు నేను కాదని ఎరుక ఏర్పడిన తర్వాత పైన అనంతమే వ్యాపించిన సహస్రాల కమలాంతర్గతమైనటువంటి ఆ పరమానంద రస ప్రవాహం కురుస్తుంది అప్పుడు. అదే సహస్రారాంబుజారుడ సుధాసారాభివర్షిని. ధ్యానంలో మనం ఊహించవచ్చు, దీన్ని కనీసం ధ్యానించవచ్చు. అప్పుడు కురిసినప్పుడు ఈ సమస్త నాడీ మండలంలో ప్రసరించే శక్తి అంతా కూడా అనంతమవుతుంది. వాడు చూడడానికి మామూలు మానవుల్లా కనబడినా వాడికి అనంత శక్తి సంపన్నుడై ఉంటాడు అటువంటి యోగి. అటువంటి యోగి నిజానికి జీవించి ఉన్నా జీవన్ముక్తుడే అతడు. అలాగా జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తుడైనటువంటి వాళ్ళు ఏ కొద్దిమందో ఉంటారు. ఆ స్థితిలో శరీరంలో ఉన్న సర్వనాడులు శక్తివంతంగా ఉంటాయి. అదే ఇక్కడ రసధార కురవగా శక్తిశీలన్నీ మరమానంద భరితంగా ఉన్నాయంటే అర్థం ఇదే. ఇది యోగపరమైన అర్థం. ఇప్పుడు చూడండి దీనిలో ఎంత అద్భుతమైన భావం చెప్పింది మనకు శాస్త్రం. ఇది యోగపరమైన అర్థం. ఇది ఊహామాత్రంగానే మనకు తెలుసు, సిద్ధులకు అలా తెలుస్తుంది. జ్ఞానపరమైన అర్థం ఇప్పుడు చెప్పుకుందాం. జ్ఞానపరమైన అర్థంలో ఏమిటి అంటే, అక్కడ కురిసేది బ్రహ్మానంద రసం. రసం అంటే ఇక్కడ అనుభూతి.
ఆనందరసానుభూతి. ఆనందరసానుభూతితో ఈ ప్రపంచమంతా బ్రహ్మమయము అని ఎరుకు వాడికి కలుగుతుంది. అంటే ప్రపంచమంతా బ్రహ్మానంద రసంతోనే వెలిగిపోతుందిట. అప్పుడు వాడు పొందే ఆనందం, బ్రహ్మజ్ఞాని పొందేటువంటి ఆనందం ఉన్నదే, అంతా ఇంత కాదు. వాడు సర్వం బ్రహ్మమయమనే జగత్తుని సర్వం బ్రహ్మమయంగా చూస్తూ నందతి నందతి నందచ్చేవా అంటారు శంకరుల వారు. అక్కడ సర్వం బ్రహ్మమయమని తెలిసాక వాడు మహానంద భరితుడైపోతాడట. ఒక్కసారి ప్రహ్లాదుని తలంచుకోండి, విష్ణుడు ఇంకే కాని వేరుండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కతోట నలినాక్షుడుని నిధానము కంటినేనని ఉబ్బి గంతులు వేయుచు నొక్కచోట అని అంటాడు. ప్రహ్లాదుడి స్థితి మన ఊహకు కూడా అందదండి. ప్రహ్లాదుడు మనలాగా నారాయణ నారాయణ భజన చేసుకున్న భక్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అతడికి సర్వం విష్ణువే కనబడుతున్నాడు ఆయనకి, ఇంకేం కనిపించట్లేదండి. అంతటా విష్ణువుని చూసేటువంటి వాడు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడో అంతటా పరమ చైతన్య స్వరూపిణి అనే అమ్మ యొక్క కరుణ రసధారే కురిచి ఉన్నది జగత్తంతా అని తెలిసిన వాడు అదే ఆనందిస్తున్నాడు. ఆ ఆనందమే ఇక్కడ రసధారలో శక్తిశీలన తడిసిపోవడం అనే దాన్ని జ్ఞానపరంగా ఇది అన్వయం, యోగపరంగా అది అన్వయం, కథాపరంగా ఇది ఇప్పుడు మూడు పరంగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంతేగాని క్షుద్రంగా వారుని అనగానే ఇంకొక రకమైన అర్థంలోకి వెళ్ళిపోకూడదు, అందుకోసం ఇంత అన్వయం చెప్పడం జరిగింది. ముందు చెప్పిన రెండు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ అర్థం కానంత గొప్ప విషయం ఇందులో ఉందన్న విషయం అర్థమైతే చాలా. అంత అద్భుతమైన అంశములు ఇందులో చెప్పబడుతున్నాయి. యోగపరమైన జ్ఞానపరమైన సంకేతాలు ఇందులో ఉన్నాయండి. బ్రహ్మానంద రసమయం ఈ జగత్తంతా కూడా, జగత్తంతా ఆనందమయం, మనకు తెలియట్లేదు, అంతా దుఃఖమయం అనుకుంటున్నాం, కానీ జగత్తంతా వ్యాపించి ఉన్నది ఒకే రసం, ఏకరసం. ఆ ఏకరసం ఏమిటి అంటే రసోవై సహ అని చెప్పిన ఆ పరమాత్మ తత్వమే జగత్తంతా వ్యాపించింది. ఆ ఏక రసధారలో ఈ జగత్తంతా తడిసి మునకలేస్తుంది. అది తెలుసుకున్నప్పుడే కలిగే ఆనందం ఏదుందో అదే ఇక్కడ శక్తిశేనులు రణశ్రమహరి వాళ్ళు ఈ ప్రపంచంలో నడుస్తూ ఉన్న వాళ్ళకి ఏ బాధ ఉండదు అటువంటి జీవన్ముక్తులకి. ఆ విషయం ఇక్కడ చెప్పబడుతున్నది. అది ఉత్తమమైన భక్తిలోని అలాంటి పరాకాష్ఠ దశకు చేరతారు, చక్కటి జ్ఞాన మార్గంలోని అలాంటి పరాకాష్ఠకు జరుగుతారు, యోగ మార్గంలో సిద్ధి పొందిన వారు కూడా ఆ స్థితిలో ఉంటారు. కనుక ఇది ఆ సిద్ధి భూమికి చెందిన అంశాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. ఎంతమంది భండాసురుడి సైన్యం మరణించిన తర్వాత ఈ స్థితి వచ్చిందో ఆలోచించండి. ఈ విధంగా ఎప్పుడైతే మొత్తం శక్తిశీలన్నీ బలంగా తయారయ్యాయో ఇంకా వీళ్ళు మళ్ళీ విజృంభించారండి. మంత్రిని దండిని దేవతలు కూడా ముందుకొచ్చారు. ఇంకా యుద్ధం ప్రారంభమైంది. అక్కడ వచ్చినటువంటి ఆ మేనల్లుళ్ళందరినీ కూడా శక్తిశేనల్లో ప్రధాన దేవత అయినటువంటి సంపత్కరి మొదలైన వారందరూ కూడా ఎదుర్కొన్నారు, వాళ్ళని సంహరించడం మొదలుపెట్టారు. వచ్చినటువంటి వంద అక్షౌహిణుల సేనల్లో కొన్నింటిని దండిని సంహరించిందిట, కొన్నింటిని మంత్రిని సంహరించింది, మరికొన్నింటిని అశ్వారూఢ, మరికొన్నింటిని సంపత్కరి కూడా సంహరించాయి. అంటే ఆ వందలాది అక్షౌహిణుల సైన్యాన్ని వీళ్ళు నలుగురు కూడా సంహరించారు. తర్వాత ఉలూకు జిత్తు మొదలైన వాళ్ళందరినీ కూడా సంపత్కరి మొదలైనటువంటి వారు సంహరించారు. మొత్తం మేనల్లుళ్ల పని పూర్తయిపోయింది. అప్పుడు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఇద్దరే, ఎవరు? విశుక్రుడు, విషంగుడు. వాళ్ళు తెచ్చుకున్న సైన్యం పని అయిపోయింది, విశుక్రుడు విషంగుడు మిగిలాడు. ఇప్పుడు విశుక్రుడు ముందుకొచ్చాట మహాకోపంగా, పైగా సూర్యుడు అస్తమించిపోతున్న సమయం అయింది, ఈ లోపలే సంహరించేయాలి వీళ్ళిద్దరినీ కూడా అని నిర్ణయించుకున్నటువంటి తల్లి ఇంకా ఆటలాడి లాభం లేదు, సంహరించాలి అని సంకల్పించుకుంది. శ్యామలాంబ ముందు విశుక్రం యోధయామాస శ్యామలా కోపవశాలిని, విశుక్రుడితో శ్యామలాదేవి తలపడింది యుద్ధం చేయడానికి. అస్త్ర ప్రత్యశ్రమోక్షేణ భీషణేన దివోకసాం, ఎంత భయంకరమైన యుద్ధం జరిగిందంటే ఆ విశుక్రుడు వేస్తున్న రకరకాల అస్త్రాలు శస్త్రాలు వాటన్నిటికీ తిరిగి సమాధానం చెప్తున్నది శ్యామలాదేవి తన అస్త్ర శస్త్రాలతో. ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తూ పైనున్న దేవతలు సంభ్రాంతికి లోనయ్యట. భ్రాంతి అంటే ఇది ఎలాంటిది అంటే విభ్రమం. ఒకవైపు ఆ యుద్ధం చూస్తేనే భయం కలుగుతుంది, కానీ శ్యామలాదేవి విజృంభణ చూస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది. అలాగా ఆనందము భయంతో కూడిన భావాన్ని సంభ్రమము అని అంటారు. అలాంటి సంభ్రమ భావంతో దేవతలందరూ ఆశ్చర్యచకితులై జయ జయ శ్యామలాంబికే అని మళ్ళీ శ్యామలానామాలు పైన చదువుతున్నారు 16 నామాలు. అప్పుడు శ్యామలాదేవి అస్త్రేణ బ్రహ్మ శిరస జలత్వక రోచిష, చిట్ట చివరిగా తల్లి బ్రహ్మశిరో నామక అస్త్రం తీసిందిట. అంటే ఏమిటో కాదు, బ్రహ్మాస్త్రం, బ్రహ్మాస్త్రాన్ని తీసింది శ్యామలాదేవి. వెంటనే విశుక్రం మార్గయామాస, విశుక్రుడిపై ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. సోపత చిన్న విగ్రహ, విశుక్రుడు మరణించాడు బ్రహ్మాస్త్రం దెబ్బతిన్న వెంటనే. ఈ విధంగా శ్యామలాదేవి ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి విశుక్రవధ జరిగినది. ఇంకా మిగిలిపోయిన వాడు ఒక్కడు విషంగంచ మహాదైత్యం, విషంగుడు మిగిలిపోయాడు. వాడి వైపు దండనాథ
తన యొక్క సింహభావనంపై కూర్చుని కదిలింది. ఆ సింహభావనం పేరేమిటి గుర్తుందా? వజ్రఘోషం. ఆ వజ్రఘోషం అనే సింహవాహనంపై కదిలింది తల్లి. వెంటనే ఆ తల్లి వెనకాల ఉన్నటువంటి రథంలో ఉన్న దేవతలందరూ కూడా అట్టహాసాలు చేస్తూ జయ జయధ్వానాలు చేస్తూ వెళుతూ ఉన్నారు. ఆ తల్లి ఆ విషంగుడితో యుద్ధం చేస్తూ అతడు ప్రయోగించినటువంటి రకరకాలైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా తునాతునకలు చేసింది. వాడు మాయా యుద్ధం చేయడం మొదలుపెట్టేట, కనిపించకుండా కనబడకుండా రకరకాలుగా. వెంటనే వారాదేవికి మహాకోపం వచ్చింది. ఆ తల్లి దగ్గర ఏ మాయలు చల్లవు, పైగా మహారక్షణ శక్తి ఆ తల్లి. సంక్రుద్ధ హంతుమారి భే విషంగం దండనాయిక, ఇంకా క్షమించకూడదు అనుకుంది. అంటే ముందు దెబ్బ కొడుతుంది ఆవిడ, ఇప్పుడు చంపాలనుకుంది. ఆవిడ చంపాలనుకుంటే ఆవిడ ఆపలేరు, సంహరించదలుచుకుని సంక్రుద్ధాహంతుమారే భేషా తన్మూర్ధిని మగ్నేన హలేన కృష్య వైరిణం కఠోరం తాడనం చక్రే ముసలేనాథ పుత్రిని. ఈ సంహరించిన వైనం చెప్తున్నాడు, తన నాగలిని చాచింది రండి, నాగలి చాచి విషంగుడు మెడకి తగిలించి లాగింది దగ్గరికి. వాడి దగ్గరికి రాగానే తన చేతిలో ఉన్న రోకలు తీసి నెత్తి మీద మొత్తి చంపింది రండి. ఆ రోకలి నెత్తి మీద పడగానే ఆ నెత్తి ముక్కలై నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు విషంగుడు. ఈ విధంగా విషంగుడు మరణించగానే విశుక్ర విషంగులు వధించిన వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు మంత్రిణీదేవిపై, దండినీదేవిపై, అనగా శ్యామలాదేవిపై, వారాహిదేవిపై పుష్పవృష్టి కురిపిస్తూ వారిద్దరినీ కూడా జయ జయ స్తోత్రములు చేస్తూ ఉన్నారు. ఇదే మనకి మంత్రిణియంబా విరచిత విశుక్రవధతోషిత. సాధారణంగా లలితా శాస్త్రాలు చదివేటప్పుడు అందరూ కూడా మంత్రిణియంబా విరచిత విషంగవధ దోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి విర్యనందిత అని చదువుతారు, కానీ అది తప్పు పాఠం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఘట్టం మీకు చదివి క్లియర్గా వినిపించాను కదా. విషంగుడిని ఎవరు చంపారు? వారాహి చంపింది. విశుక్రుడిని ఎవరు చంపారు? శ్యామలా చంపింది. మనం ఎలా చదువుతున్నాం? మంత్రిణియంబా విరచిత విషంగవధ దోషిత అంటున్నాం, కానీ విశుక్రవధ దోషిత అంతే మార్చుకోవాలి. మంత్రిణియంబా విరచిత విశుక్రవధ దోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత, ఇది అసలైన పాఠం. మరి ఇంతకాలం అలవాటు అయిపోయింది, హఠాత్తుగా నేను చెప్తే మీరు మార్చుకుంటారా? మార్చుకోవాలి. ఎందుకంటే నేను కూడా నా ఇష్టానుసారం చెప్పలేదు. లలితోపాఖ్యానం ప్రవచనం, లలితోపాఖ్యానం ఏముందో లలితా శాస్త్రంలో అదే ఉంది. అయితే ఈ పొరపాటు ఎలా జరిగిందో కూడా చెప్పాలి. మరి ఇంత ప్రచారం ఇప్పుడు దేశమంతా ఇదే, ఈ తప్పు పాఠమే ప్రచారంలో ఉంది. ఎందువల్ల జరిగిందో కూడా చెప్పాలి. సౌభాగ్య భాస్కరాన్ని రచించిన భాస్కర్ రాయల వారు ఆ వారి పాఠంలో మాత్రమే మనం ఎప్పుడూ చదివేటువంటి మంత్రిణ్యంబావిత విశుక్రవత్తోషిత వచ్చు. ఆయన పొరపాటున ఏ పాఠం తీసుకున్నారో కానీ అందులో ఒక పొరపాటు ఎక్కడ జరిగింది. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, వీరికంటే ముందు భాస్కర్ రాయల వారి కంటే ముందు నారాయణ భట్టు అనే మహానుభావుడు, ఆయన భాష్యం రచించాడు లలితా శాస్త్రానికి. ఆయన భాష్యం రచించిన పాఠం కానీ తీసుకుని చూసినట్లయితే అందులో మాత్రం మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధ దోషిత విషంగ ప్రాణహరణ వారాకి విరియనంది తన స్పష్టంగా ఉంది. అందులో ఏముందో లలితోపాఖ్యానంలో అదే ఉంది. వారికి దొరికిన పాఠంలో వచ్చిన చిన్న పొరపాటు, ప్రమాదో ధీమతామపి, ఎంత మహాత్ములైనా ఒక్కొక్క చిన్నవి జరగచ్చు, అంత మాత్రాన్ని ఆ మహానుభావాన్ని తప్పుపట్టడం కాదు, అది మనం స్వీకరించనక్కర్లేదు. ఎందుకంటే ప్రమాణం కనిపిస్తుంది ఇక్కడ స్పష్టంగా. బ్రహ్మాండ పురాణంలో ఒక ఇతివృత్తమే మనకు ప్రమాణంగా కనిపిస్తుంది, అందుకు మనం నిరభ్యంతరంగా దిద్దుకోవచ్చు. ఇలాగా అసలు లలితా సహస్రనామ పాఠాన్ని పరిశోధించితే కొన్ని కొన్ని మనకి నిత్యం చేసే చిన్న చిన్న పొరపాట్లు దిద్దుకోవచ్చు. ఇదొకటి ప్రధానమైనది, మరొక్కటి చెప్తాను సందర్భం వచ్చింది కనుక. చివరి నామంలో శ్రీ శివ శివశక్తి రూపిణి శ్రీలలితాంబిక అని చదువుతాం, శివ లలితాంబిక అని చదువుతాం. కానీ అసలు ఏమిటంటే శివ శివశక్తి రూపిణి శ్రీలలితాంబిక. శివ ముందు స్త్రీ ఉండదు, లలితాంబిక ముందు స్త్రీ ఉంటుంది. ఇది ప్రాచీన పాఠాల్లో ఉంది కరెక్ట్ గా, అసలైన పాఠాల్లో ఉన్నటువంటి లలితా సహస్రనామాల విషయం. శివ శివశక్తి రూపిణి శ్రీ లలితాంబిక, ఇది విషయం. అలాగే ఇక్కడ కూడా మంత్రిణియంబా విరచిత విశుక్రవధ తోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని మార్చుకుంటే సరిపోతుంది. తెలిసినది కదా, అందుకు ఎలా సంహరించారో చూసారా? పైగా ఇక్కడ విశుక్రుడు విషంగుడు ఈ రెండు కూడా మనం తెలుసుకోవాల్సిన అంశములే. విశుక్రుడు అంటే తేజాన్ని పోగొట్టేటువంటి వాడు, వీళ్ళెవరో కాదు నిజానికి అర్థం చేసుకోవాలంటే. చిన్న సూచన మనకి ఇచ్చారు మహానుభావుడు. ఇక్కడ ప్రధానంగా ఉన్నది అజ్ఞానం, అవిద్య, భండాసురుడు. వాడి వల్ల ఉత్పన్నమైన రెండు వికారాలు వీళ్ళిద్దరు, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఇది తెలుసుకోవాలి. పనికి మాలిన అహంకారం వల్ల అసలైన తేజస్సు, పరమాత్మ తేజస్సు మనకు తెలియదు.
పనికి మాలిన అహంకారం వల్ల, అంటే దేహాభిమానమే అహంకారం తేలితే కదా. ఈ దేహము నేననే దేహాత్మ భ్రాంతియే భండాసురుడు, అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే మరి ఏమిటో అది గుర్తుపెట్టుకోండి. దేహాత్మ భ్రాంతియే అజ్ఞానము. ఈ దేహము నేను అనుకోవడమే అజ్ఞానం. దీనివల్ల ఉత్పన్నమయ్యేవి రెండు, ఒకటి అహంకారం, ఇంకోటి మమకారం. దేహము నేను అనగానే దీనికి సంబంధించిన లక్షణాలన్నీ మనకు ఆపాదించుకుని వెంటనే నేను ఫలానా వాణ్ణి, నేనిది నేనిది అనే అహంకారం మొదలవుతుంది. అవునా లేదా? ఈ అహంకారం వల్ల నీలో ఉన్న అఖండమైన ఆత్మతేజస్సును గుర్తించలేవు. అదే విశుక్ర అంటే అహంకారమే. దాని తర్వాత ఏమరుగుతున్నాయి? నేను తర్వాత ఏర్పడింది నాది, అంతే కదా. నేను తర్వాత ఏర్పడింది నాది. ఈ నాది అనేది ఏర్పడిన తర్వాత ఈ నాది అనేది ఏదైనా ప్రమాదమే గుర్తుపెట్టుకోండి. మన శోకాలకి అన్నిటికీ, మోహాలకి అన్నిటికీ నాది అనేది. ఈ నాది నాకు ఆనందం కలిగిస్తుంది అనుకుంటాం, అదేమి హామీ ఇవ్వలేదు, రుద్దే అనుకున్నాం ముందు. తర్వాత దుఃఖం కలిగిస్తుంది, ఎంత ఆశ పెట్టుకున్నానండి, నన్ను ఎంత ఏడిపించిందని మళ్ళీ నువ్వే కంప్లైంట్ చేస్తావు. దాని లక్షణమే అది, ఏడిపించడం దాని లక్షణం. ఏడిపించే లక్షణం కలిగింది దాన్ని పట్టుకుని ఏడిపించిందని నువ్వెవడు కంప్లైంట్ చేయడానికి. కనుక మమ అనేటువంటి ఏ భావన ఉన్నదో అది ప్రమాద హేతువు, అది ఎప్పుడైనా ప్రమాద హేతువే, అది దుఃఖం కలిగిస్తుంది. అందుకు ఇదే సంగము. సంగము అంటే నాది అనే సంపర్కాన్ని సంగం అంటాం. ఈ సంగము దుస్సంగమా, సత్సంగమా, నిస్సంగమా, ఇవన్నీ పక్కన పెట్టండి. సంగం ఎప్పుడైనా బాధాకరమే, అదే విషంగా, అది భావం అక్కడ. కనుక మమకారం విషంగుడు, అహంకారం విశుక్రుడు. ఈ అహంకార మమకారాలు నశిస్తేనే గాని అవిద్య నశించదు, గుర్తుపెట్టుకోండి. అందుకు ముందు ఆ రెండింటినీ సంహరింపబడాలి, అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అహంకార మమకార నాశనం చేసినటువంటి దేవతలే ఇక్కడ శ్యామల వారాహి. ఇది చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన భావం ఇందులో. ఇవన్నీ జ్ఞానపరంగా అనుమించుకోవాలని ముందే చెప్పుకున్నాం కదా. అసలు నిజానికి మన పెద్ద యుద్ధం వీళ్ళిద్దరిని చెప్పడానికి. మొదటి వాళ్ళు కొంత పర్వాలేదు, దిష్టి చూపులు, చెడ్డవాక్కులు, వీళ్ళందరినీ నిన్నటి వరకు మనం చెప్పుకుని వచ్చాం వరుస వరుసగా. అలాగే 30 మంది పుత్రులు అన్నాం, వీళ్ళెవరో కాదు, 30 మంది పుత్రులు, చిత్తవృత్తులు అంటారు వీటిని. వీటన్నిటికీ సంకేతవాదములు లలిత ఉపాఖ్యానము ఒక ఉపనిషత్తు, గుర్తుపెట్టుకోండి. చెప్పుకుంటే కథ, ఆలోచిస్తే ఉపనిషత్తు అంతే. ఆలోచిస్తే ఆత్మవిద్య ఇది, మరేమిటో కాదు లలితోపాఖ్యానం. చిత్తవృత్తులు, చిత్తవృత్తులు అంటే అర్థం ఏమిటి? కొంచెం వేదాంత పరిభాష తెలిస్తే ఇంద్రియ వృత్తులు, చిత్తవృత్తులు ఉంటాయి. ఇంద్రియ వృత్తులు అంటే ఇంద్రియాలు చేసే పనులు, చిత్తవృత్తులు అంటే చిత్తం చేసే పనులు, చిత్తం చేసే ఆలోచనలు. ఆలోచన నుంచి పుట్టే అనేక వికారాలు. చిత్తానికి ఒక వృత్త అండి, ఎన్నో వృత్తులు అలా, ఆ అనేకమైన వృత్తులు. ఈ వృత్తులన్నీ కూడా అనేక దశ దశలతో అనంతాలుగా విస్తరణ ఉంటాయి. ఏమైనప్పటికీ సత్వరజస్తమో గుణాత్మకములే. ఈ సత్వరజస్తమో గుణములను మూడింటిని హెచ్చరిస్తే అదే 30 పుత్రులుగా కనిపిస్తున్నటువంటిది. ఈ సత్వరజస్తమో గుణాత్మకమైన చిత్తవృత్తులే బంధపుత్రులు. ఈ చిత్తవృత్తుల్ని పరిహరింపజేయడం అనేటువంటిది ఏదుందో అదే బాలాంబిక బంధపుత్రుని సంహరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం. అలాగే నిన్న గణపతి వచ్చి జయవిఘ్నశల్ని సంహరించడంలో ఉన్న సింబాలిజం స్పష్టంగా చెప్పడం జరిగింది. సాధనలో ఏర్పడే అజ్ఞాన జనితమైన అవరోధాలు ఏవైతే ఉన్నాయో, సోమరితనము, తమోగుణ వికారాలు, రజోగుణ వికారాలు, అవి అక్కడ వచ్చినటువంటి విఘ్న కారకమైనవి. వాటిని సంహరించారు మహాగణపతి. ఇప్పుడు జరిగినది ఏమిటి? అహంకార మమకార నాశనము. ఇది పోతే పెద్ద బాధ ఏం లేదండి. ఆ తర్వాత ఇంకొక్కటే మిగిలింది, అవిద్యగాడు. వాడొక్కడు అహంకార మమకారాలు పోయినంత మాత్రాన కొంత నయమే, ఇంకొక్కడే ఉన్నాడు వాడు, అవిద్య. ఈ అవిద్యే జన్మ జన్మల్లోకి నిన్ను తీసుకుపోతుంది. ఈ అహంకార మమకారాలు ఈ జన్మతో పోవచ్చు, తర్వాత అవిద్యలో అవి చేరిపోయి తర్వాత జన్మల్లోకి కూడా తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. అందుకు అవిద్యని సంపూర్ణంగా నాశనం చేస్తే గాని జన్మరాహిత్యం అనేది లభించదు. ఇప్పుడు ఇంకా వాడు ఒక్కడే మిగిలేడు. మొత్తానికి విశుక్రవధ, విషంగ వధ జరిగింది. దానితో ప్రధానమైనటువంటి అసుర సేనలన్నీ నశించాయి. ఇంకెవ్వరూ లేరు, వాడు ఒక్కడే మిగిలేడండి. ఆఖరికి మేనల్లుళ్ళు కూడా చచ్చిపోయారు, ఇంకా వాడు ఒక్కడు మిగిలేడు. ఇప్పుడు విశుక్రుడు విషంగుడు మరణించిన సందేశం వాడికి వెళ్ళిపోయింది వెంటనే. వెంటనే మూర్చిపోయాడు వాడు. కొడుకులు పోయిన దానికంటే ఎక్కువ ఏడ్చేట, ఆ ఏడ్చి దుఃఖితులైపోతున్నాడు. ఇంకా వాడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు, వాడిని అమ్మ సంహరించనున్నది అని హయగ్రీవ స్వామి కాసేపు ఆగాడట. ఎందుకు ఆగాడంటే ఇదే ధారలో వెళ్ళిపోకూడదు లలితమ్మ బంధాసురుణ్ణి చంపడం. అదొక ప్రత్యేకంగా చెప్పాలి, అదొక ప్రత్యేక ఘట్టం. అందుకు అక్కడ వరకు చెప్పి కొంతసేపు విరామం ఇచ్చాడు ఆయన. అప్పుడు అగస్త్యుడు అడిగాడు, మహానుభావ, ఆ లలితాంబిక భండాసురుణ్ణి ఎలా సంహరించిందో నాకు వివరంగా వినాలనుంది అంటే, అప్పుడు హయగ్రీవ స్వామి చెప్తున్నాడు, ఇదం సురుడు మహాప్రాజ్ఞ సర్వపాప నికృంతనం. ఒక మహానందంతో, ఒక ధ్యాన పారవశ్యంతో చెప్తున్నాడు ఇక్కడ హయగ్రీవ స్వామి. ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రత్యేకించి ఒక అద్భుతమైన ఘట్టం సుమా. ఇది సర్వపాప నికుంతనం, సర్వపాపములను పోగొట్టేటువంటిది. ఇది లలితా చరితం పుణ్యం, లలితాంబిక యొక్క చరిత్ర. హనిమాది గుణప్రదం, ఇది హనిమా మహిమా మొదలైన సిద్ధుని ఇవ్వగలిగేది ఈ లలితా చరిత్రని. అంటే ఇప్పుడు ఆమె చెయ్యబోయేటువంటి భండాసుర సంహారం అనే చరిత్ర అనే కాకుండా మనం ముందు నుంచి ప్రారంభించుకున్న లలితోపాఖ్యానాన్ని అంతటినీ ఇక్కడ సమన్వయించుకోవాలి. ఈ లలితోపాఖ్యానాన్ని నిత్యము పారాయణ చేయడం చాలా శ్రేష్టం. పారాయణం చేయగలమా? నిత్యం కష్టమే, కానీ నిత్యం స్మరించు. నిత్యం స్మరించుకోవడానికే లలితా సహస్రనామాలు వచ్చాయి. ఇవన్నిటినీ స్మరించుకోవడానికే లలితా సహస్రనామం చెప్పబడుతున్నది. నామాలు ఏర్పడిందే చరిత్రని స్మరించుకోవడానికి, తత్వాన్ని తెలుసుకోవడానికి. అంతేకాదు ప్రత్యేకించి లలితోపాఖ్యానం అనే కథని కొన్ని కాలాల్లో వినమన్నాడు విషువు. అయన కాలేషు పుణ్యేషు సమయేషుట, విషువులు అని అధికమైన పగళ్ళు అధికమైన రాత్రులు వచ్చిన సమయములు, సంవత్సరాల్లో రెండు మార్లు వస్తాయి ఆ విషువుల్లోనూ. అలాగే అయన కాలేషు, అయన కాలములు అంటే దక్షిణాయనం ఉత్తరాయణం, అంటే మకర సంక్రమణం కర్కటక సంక్రమణం, ఈ రెండు సంక్రమణాల్లోనూ ఇతర పుణ్య సమయాల్లోనూ ఉన్నారు. ఇతర పుణ్య సమయాలంటే ఏమైనా పర్వదినాలు వచ్చినా లేదా నెలకు ఒక సంక్రమణం వస్తూ ఉంటుంది ఆ రోజుల్లోనైనా అని ఒకటి. ఆ తర్వాత పంచపర్వసు, పంచపర్వదినాల్లో అన్నారు. పంచపర్వములు అంటే ఏమిటి? పంచపర్వములు ప్రతి నెల వస్తాయి ఈ పంచపర్వములు. ఈ పంచపర్వాల్లో అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు, ఈ లలిత ఉపాఖ్యానం పారాయణ చేసిన వాళ్ళు ఉత్తమమైన సిద్ధిని పొందుతారు అని చెప్తున్నారు. అవి ఏమిటంటే అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, వీటిని పంచపర్వములు అని అంటారు. ఈ సమయాల్లో అమ్మని ఆరాధించినా లలితోపాఖ్యానం విన్నా అత్యంత శ్రేష్టము, పారాయణ గాని శ్రవణం గాని అని. ఇలాంటి పర్వాల్లో మనకి ఇందులో మహాపర్వం పూర్ణిమ వచ్చింది, అందులోనే అమ్మ ఆవిర్భావం కూడా మనం విన్నాం. అందుకు ఇది పంచపర్వాల్లో ప్రధానమైన విన్నాం. అందులో శరత్కాలము పుణ్యేషు సమయేషు అని చెప్పిన మాటలో ఒకటి. అందుకు లలితోపాఖ్యానం ఏ కాలంలో చెప్పుకుంటే విశేష ఫలప్రదమన్నారో ఆ కాలంలో చెప్పుకునే భాగ్యం మనకి లలితమ్మ దయవల్ల ఈ 9 రోజులు కూడా ప్రాప్తించింది. ఆ కథల్ని ఇంతవరకు, ఇప్పటి వరకు విశుక్ర విషంగ వద వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానమైన యుద్ధ కథలోకి ప్రవేశిస్తున్నాం. తథా హతౌ రణోత్సాహౌ శ్రుత్వా నిజ సహోదరౌ, రణోత్సాహంతో వెళ్ళినటువంటి తన తమ్ముళ్ళిద్దరూ ఆ విధంగా మరణించారు. ఇప్పుడు వెంటనే మూర్ఛపోయి దుఃఖించినటువంటి భండాసురుడు కొంతసేపటికి తేరుకుని చతికిలబడ్డాట సింహాసనంపై. అప్పుడు ఓదార్చనకు ఒక్కడే ఉన్నాడు. ఎవడు గుర్తున్నాడా? సర్వసేనాధ్యక్షుడు, కుటిలాక్షుడు, వంకర బుద్ధివాడు, వంకర చూపువాడు వాడు మిగిలాడు. వాడు దగ్గరికి వచ్చి ఓదార్చట. ఇంకేం ఓదార్స్తాడు? ఇందాక ఇద్దరు వీడితో పాటు ఇద్దరు ఓదార్చారు, ఇద్దరు పని పూర్తయిపోయింది. ఇప్పుడు అక్కడ మిగిలాడు. వాడు వచ్చి ఓదార్చాడు. అప్పటికి కొంతసేపటికి తేరుకుని, గచ్చరే కుటిలాక్ష, తమ సజ్జీకుడు పతాకిని లే బయలుదేరన్నట్ట. ఉన్న సేనలందరినీ కూడా సిద్ధం చేయి అన్నాడు. ఇప్పుడు భయంకరమైన సేనలను తీసుకొచ్చాడు. ఎందుకంటే రాజు చిట్ట చివరికి మిగుల్చుకునే వాళ్ళు అందరికంటే బలమైన వాళ్ళని మిగుల్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పంపించేటప్పుడు ఒక్కొక్కరిని పంపినా చిట్ట చివరికి రిజర్వ్డ్ ఫోర్స్ లాగా ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఆర్మీని పెట్టుకుంటారు. అలాగ వాడి దగ్గర స్పెషల్ ఆర్మీ ఉంది, వాటిని కూడా బయలుదేరదీంచాడు. మన దగ్గరున్న భయంకరమైన సేనలందరినీ కూడా కదిలించు. అంతేకాదు మొత్తం శూన్యక నగరంలో ఏ ఏ మగవాడున్నాడో వాళ్ళందరూ కూడా సేనలుగా రావాల్సిందే ఆజ్ఞ వెళ్ళింది. వాళ్ళందరూ మహోత్సాహంగా వచ్చారు. ఎందుకంటే రాజు కోసం, రాజ్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారట. అలా మొత్తం నగరంలో, శూన్యక నగరంలో ఉన్నటువంటి మగధీరులందరూ కూడా యుద్ధానికి సిద్ధమైపోయారు. ప్రత్యేకమైన సైన్యాలు కూడా తయారయ్యాయి. అందులో ఇతడు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి సేనలు కొన్ని ఉన్నాయి. అవి రెండు భాగాలు చేసేట. ఒకటి, పంచత్రింశమూనాథై కుటిలాక్ష పురస్సరై. కుటిలాక్షుడు ప్రత్యేక శిక్షణతో తయారు చేసుకున్నటువంటి 35 సేనాపతులతో కూడినటువంటి సేనలు, వాటిని సిద్ధం చేసుకున్నాడు. భండాసురుడు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించిన చత్వారింశమూపరాహ 45 సేనాపతులు, వాళ్ళని ఇతర ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు భండాసురుడు. అలా కుటిలాక్షుడు వెంట 37 మంది, భండాసురుడు వెంట 47 మంది. వీళ్లతో పాటు వచ్చిన సేనలు 2000 అక్షౌహిణీనాం 85 శతాధిక, 2185 అక్షౌహిణుల సేన అన్నాడు. ఒక్కొక్క అక్షౌహిణిలో వందలాది సేనలుంటాయి. చతురంగ బలాలు ఇవన్నీ కలుపుకుని అలాంటివి 2185 అక్షోగిని సేనలు వీళ్ళందరితో కూడా కలిసి బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరుతున్నప్పుడు శూన్యక నగరంలో ఒక్క స్త్రీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ బయలుదేరిపోయేస్తండి అది చెప్తున్నాడు. శూన్యకే నగరే తత్ర స్త్రీ మాత్రం అవశేషితం. ఇప్పుడు వీడు రథాన్ని ఎక్కాడు, మరి వీడి రథానికి పెద్ద వర్ణన చెప్పుకోవద్దు, ఎందుకంటే అది మనసులో ఉండిపోతే కష్టం. శ్రీచక్రమే మనసులో పెట్టుకోండి. కానీ వీడి రథానికి ఒక పేరుంది, ఆభీలం నామ దక్షేంద్రో రథపర్వం మహారథ. ఆభీలము అనేటువంటి రథం తయారు చేసుకున్నాడు. దీనికి 1000 సింహాలు లాగుతున్న వీడి యొక్క రథాన్ని. వీడి చేతిలో ఒక ఖడ్గం ఉందిట, దాని పేరు యాతనా నామ ఖడ్గం. యాతన ఆభీలమే రథం, యాతనే ఖడ్గం. పేర్లు చూడండి, ఆభీలం అంటే మొత్తం భయం, భయంతో కూడినది. యాతన అంటే వేదన. ఇక్కడ కొంచెం ఆలోచించండి, భండాసురుడు అంటే దేహాత్మ భ్రాంతి, ముందే చెప్తున్నాం. అజ్ఞానమే ఇది, దీనివల్ల ఏర్పడినవి అహంకార మమకారాలు. వాళ్ళు ఎలాగో పోయి వదిలేద్దాం, కానీ దేహాత్మ భ్రాంతి అనే మూల అవిద్యగాడు ఉన్నాడు. వీడే, వీడు తిరిగే రథం ఎప్పుడు కూడా ఆభీలమే. అంటే ఈ రథం ఏదో కాదు, సంసార చక్రం, అదే వీడి రథం. ఇంకోటి అమ్మది శ్రీచక్రం, వీడిది సంసార చక్రం. పుట్టుక చావడం, పుట్టుక చావడం, పుట్టుక చావడం, ఇది ఎప్పుడు ఆభీలమే. ఆభీలం అంటే ఎప్పుడు భయమేది, సంసారంలో అభయం ఎక్కడా లేదు. నువ్వు భ్రమిస్తున్నావే తప్ప దీనిలో అభయం లేదు, నాకేం లేదండి, హాయిగా ఉన్నాను అన్నాడా అజ్ఞానమే. సంసారంలో హాయి లేదు, ఉందనుకోవడం భ్రాంతి మాత్రమే. సంసారంలో దొరికే రిలీఫ్ ఎలాంటిది అంటే, ఒక బరువుని ఈ భుజంతో ఎక్కువ మోసేనే అనిపించినప్పుడు ఈ భుజం మీదకి తిప్పుకోవడం అంతే. ఆ మధ్యలో రిలీఫే సుఖం మనకి. ప్రతిది ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇక్కడ బాగా పెయిన్ అనిపించాడు, ఇప్పుడు తిప్పాడు, ఇక్కడ మొదలవుతుంది. ఇది సంసారం అనేది అలాంటిది. కనుక సంసారమే ఆభీలము, పేర్లలో ఉన్నటువంటి సంకేత చెప్పండి. ఆభీలము మొత్తం భయమే సంసారం. అందుకే సంసారం అనేది భయం అని కూడా తెలియని అజ్ఞానం మనకి. భయం అని తెలిస్తే బాగుపడే అవకాశం ఉంటుంది, భయం అని కూడా తెలియదు. ఒక్క ఏ సిద్ధుడికో తెలుస్తుంది, లేదా సాధనలో పండిన వాడికి తెలుస్తుంది. మహానుభావుడు ప్రహ్లాద్ ఏమన్నాడు నరసింహస్వామితో, నరసింహస్వామి అన్నాడు, నా రూపం చూసి భయం వేయలేదా అని అడిగట్ట. నిన్ను చూస్తే నాకేం భయం వేయదన్నాడు. నిన్ను చూసి భయపడేది ఎవరు? అజ్ఞానులు భయపడతారు. అసలు నువ్వు అభయాన్ని, నిన్ను చూస్తే అభయం అని ఒక మాట చెప్తాడు స్వామి. నీ యొక్క భయంకరమైన నరసింహాకృతి చూచి నే వెరవ. మరి దేనికి భయపడతావంటే, దుర్భర సంసార దవాగ్నికి వెరటు నీ పరాశ్రయం జయవే. ఈ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడను అన్నాడు. ఇక్కడ మనము దీనికి అసలు భయం కూడా పడదు. ఇది ఎలాంటిదంటే, పసిపిల్లవాడు నిప్పును చూసి భయపడకుండా చెయ్యి వేస్తాడే, అలాంటి వాళ్ళని మనం కూడా. అది నిప్పు భయంకరమైన తెలిస్తే జాగ్రత్త పడతాం, సంసారం భయంకరమైన తెలుసుంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చేదా బండి, యాభీలు అనే బండి ఇంత దాకా లాక్కొచ్చే ఎందుకు? భయం అనేది తెలియకపోవడం వల్ల. అంటే భయం అనేది తెలియకపోవడం గొప్పదే కదండి అని మీరు అనొచ్చు. ఇప్పుడు కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాడికి చర్మానికి నొప్పి తెలియదు, నొప్పి అనేది తెలియదు గనక వాడిది ఆరోగ్యవంతమైన శరీరం అందం ఎలాంటిదో. భయం పోల్చుకోలేకపోతున్నాం కనుక వీడు మంచివాడు అనడం అలాంటిదే. గుర్తుపెట్టుకోండి, సంసారం భయంకరమైనది తెలియాలి, తెలిస్తే చాలా బయటపడతాం. అందుకే శంకరుల వారు అభయం ఇచ్చే పరమాత్ముడి చేతి యువతను అడుగుతూ లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం అంటూ సంసార కూప అతి ఘోర మగాధి మూలం సంప్రాప్య అన్నారాయన. సంసార కూప అతి ఘోరం, ఇందులో ఎక్కడ శాంతి లేదు, ఇందులో అభయం లేదు, ఇది భయమే భయమే భయమే. అందుకు భయమైన సంసార చక్రమే అవిద్యకి రథము. మరి భయంలో కూర్చుంటే ఎప్పుడు వేదనే వేదనే వేదనే. సృష్టిలో ఎప్పుడు దిగులు దిగులు దిగులు, అది తప్ప మనకు తెలియదు. ఏడవడం మనకు అలవాటు, ఏడవడానికి సబ్జెక్ట్ లేకపోతే రొటీన్గా డల్గా ఉంటుంది మనకు. పాపం ఏదో ఒకటి ఉండాలి మనకి. ఏడవడం జీవుడికి అలవాటైపోయింది. తాపత్రయా క్రందితే అంటారు అప్పయ్య దీక్షితుల వారు, సంసారే జనితాపరోగ సహితే తాపత్రయా క్రందితే. తాపత్రయ ఆక్రందితే, మూడు తాపాలతో నిరంతరం ఏడవడమే అదే యాతన. యాతన నామ ఖడ్గం అంటే ఇది. ఇది పట్టుకుని వీడు బయలుదేరాడండి. అంటే ఇందులో ఉన్న సంకేతాన్ని మీకు చెప్పడం జరుగుతున్నది. ఆభీలం అనేటువంటి రథం కథాపరంగా చూస్తే అందరినీ భయపెట్టే రథం వాడిది. అలాగే చేతులు యాతన ఖడ్గం అంటే అందరినీ యాతన పెడతాడు వాడు. అలాంటి దాన్ని ఎక్కి వీడు బయలుదేరాడు. అప్పుడు భయంకరమైన సేనలతో భూమి కంపించిపోతుందిట. మరి అన్ని సేనలు వస్తున్నాయి. వస్తున్నవాడు బండరాక్షసుడు, బండాసురుడు. దానితో సాగర శోషమాపన్న చంద్రార్క ప్రబలాయుతవు. సూర్యచంద్రుడు గతులు చెప్పేట వీడు గదులు వస్తూ ఉంటే. అంతేకాదు సముద్రాలు ఎండిపోవడం మొదలుపెట్టేట. అంతేకాకుండా ఉల్కలు రాలి పడుతున్నాయి భూమి మీదకి, ఇవన్నీ నిజానికి వాడికి అప్సకునాలే. అప్పుడు వస్తున్న వాడు భండాసురుడు అని తెలుసుకుని అమ్మవారు బయలుదేరేస్తండి. ఇంకా శక్తి సేనల్లో ఏ ఒక్కరూ వన్ని ప్రాకరణలో మిగలే అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నట్ట. ఆ వస్తున్నప్పుడు అమ్మతో పాటు మొత్తం వారాహి, శ్యామల, సంపత్కరి, అశ్వారూఢ సమస్త శక్తి సేనలు వస్తున్నాయి, ఏ ఒక్కరూ వెనక్కుండలే, అందరూ కలిసి వస్తున్నట్ట. ఇంతమంది కలిసి వస్తూ ఉంటే వన్ని ప్రాకార మధ్యంలో ఉన్న దక్షిణ ద్వారం చాలలేదు. అది ఎంత ఒక యోజనమే ఉందా దాని విస్తారం. అంతమంది రావడానికి చాలట్లేదు, పైగా మహారాణి కదిలిస్తుంది, ఆవిడ ఇరుక్కుంటూ రాదు, ఆవిడ విశాలం చెయ్యాలి. అప్పుడు ఆ జ్వాలామాలిన చేతిలో ఉంది కదా అవన్నీ ప్రకారం, ఆమె ఏం చేసిందంటే విస్తారం చేసింది. ఒక్కసారి మొత్తం ఆ ద్వారాన్ని అతి విస్తారం చేసింది. ఆ తల్లి ఎంతైనా చేయగలదు, ఎంతైనా కుంతించగలదు. అతి విస్తారం చేయగానే అందులోంచి మొత్తం శక్తి సేనలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు అమ్మవారి రథం ముందు కదులుతోంది. అమ్మవారి రథానికి ఇరువైపులా కూడా ఆ ఇద్దరమ్మల రథాలు, మిగిలిన వాళ్ళ రథాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ వెడుతున్న చక్రరాజ రథాన్ని అందరూ నమస్కరించుకోండి, ఇక్కడే ఉంది ఆ తల్లి యొక్క రథం. ఆ రథం కదులుతుంది. ఆ రథానికి చతుర్వేద మహాచక్ర, నాలుగు వేదములు నాలుగు చక్రాలుగా ఉన్నాయి. పురుషార్థ మహాహయ, పురుషార్థాలు గుర్రాలుగా ఉన్నాయి. పురుషార్థాలంటే ధర్మార్థ కామ మోక్షాలు గుర్రాలుగా ఉన్నాయట శ్రీచక్రానికి. ఇక సారథులు ఎవరో మనం ముందు చెప్పుకున్నాం, ముగ్గురు పురుష దేవతలు, ముగ్గురు స్త్రీ దేవతలు అమ్మవారి రథానికి సారథులు. అదేవిధంగా ఆనంద ధ్వజ సంయుక్త, పైన ఒక ధ్వజం రెపరెపలాడుతుందట, ఆ ధ్వజం పేరు ఆనంద ధ్వజము. అలా కదులుతున్నటువంటి ఆ చక్రంలో మొత్తం శక్తి సేనలన్నీ కూడా, అంటే నవ ఆవరణలో ఉన్న దేవతలందరూ కూడా మహోత్సాహంగా వారి వారి ఆయుధాలని ఎత్తి పట్టుకున్నారు. క్రమంగా అవన్నీ కూడా కదిలి వస్తున్నాయి. దేవతలు సాక్షాత్ మహారాణి యుద్ధానికి బయలుదేరింది కనుక దేవదుందువులు మ్రోగిస్తూ ఉన్నారు, పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ ఛత్రము ప్రకాశిస్తూ ఉన్నది, ముత్యాలు వేలాడుతున్నటువంటి తెల్లని ఛత్రము ప్రకాశిస్తూ ఉన్నది. జయ విజయ మొదలైన పరివార దేవతలు అమ్మవారికి చామరములు వీస్తూ ఉన్నారు. అమ్మవారి సేనల్లో శుభశకునాలు గోచరించాయి మొత్తంగా. అక్కడ అసుర సేనల్లో ఉత్పాతాలు గోచరిస్తున్నాయి, అంటే ఎవరికి ఏం లభిస్తున్నదో సూచన కనిపిస్తున్నది. క్రమంగా భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. భండుని యొక్క సేనలకి, శక్తి యొక్క సేనలకి అనేక మంది అసురుల్ని అమ్మవారి యొక్క సేనలు సంహరిస్తూ ఉన్నాయి. ఆపై అమ్మవారు రథంపై నిలబడి తన యొక్క ఆ చెరకు విల్లకి ఉన్నటువంటి నారిని మీటారట. ఆ మీటిన ధ్వనితో మొత్తం దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. లలిత పరాభట్టారిక ధనుర్జాజాతటంకార హుంకారైరతి భీషణ తూణీర వదనాత్కర్షం చందధానశ్చ ధన్వని విముంచన్ విశిఖాన్ పాణి సద్వదా దృశ్యతా హవే. ఆశ్చర్యపై చూస్తున్నట్టు శక్తి సేనలన్నీ కూడా ఒక్కసారి ఒక నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. అమ్మ ఎప్పుడైతే ధనస్సును సంధించిందో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. మిగిలిన వాళ్ళందరూ మౌనం వహించారు. ఇంకా అమ్మే మొత్తం యుద్ధం చేస్తుందండి. అందరు శక్తి సేనలన్నీ చూస్తూ అమ్మకు నమస్కారం చేస్తున్నాయి. మొత్తం అమ్మ ఒక్కరే భండుణ్ణి అతడి సేనలన్నింటినీ ఎదుర్కొంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నారంతే. ఇప్పుడు శబ్దమంతా తల్లి యొక్క ధనుస్సు నుంచి వస్తున్నది, ఆమె చేతి కంకణాల నుంచి వస్తున్నది. అమ్మ ప్రయోగిస్తున్నది హస్తలాఘవ వేగేనా, ఆమె హస్తలాఘవంతో వేస్తున్న ఆ బాణాలు. ఆ వేస్తున్న బాణములు ఎలా ఉన్నాయంటే ధనుస్సుకు సంధించినప్పుడు ఒక్కటే కనిపిస్తుందట, దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు 10 కనిపిస్తుందట, ఆకాశంలోకి వెళ్ళేటప్పటికు 100 కనిపిస్తుందట, రాక్షసుల మధ్యలోకి వచ్చేటప్పటికు 1000 కనిపిస్తుందట, వాళ్ళ దేహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ 1,00,000 కనిపిస్తుందట, వాళ్ళ దేహాలను తాకేటప్పటికీ 1,00,000,000 మారుతున్నాయట. చూడండి ఎలా వర్ణించారు, ఒక్క ఆయుధం రాక్షసులు తగిలేటప్పటికల్లా 1,00,000,000 మారుతున్నాయి. ఇలాంటి భయంకరమైన శస్త్రాన్ని అమ్మ ప్రయోగిస్తున్నది. దానితో రాక్షస సేనలన్నీ కకాబికలమైపోతున్నాయి, అల్లల్లాడిపోతున్నాయి. ఇప్పుడు వీడు రథాన్ని తోలించుకుని ముందుకొచ్చేట భండాసురుడు. ఇంకా లాభం లేదు, తానే అమ్మవారిని ఎదుర్కొని దలుచుకుని భయంకరమైన అస్త్రాలు వేస్తున్నాడు ఇక్కడ అమ్మవారి మీద. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, ఇక్కడ జాగ్రత్తగా సావధానంగా వినండి, ఇవి వినాలి ఇప్పుడు చెప్పుకుని. వింటే చాలు వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు. భండాసురుడు వేస్తున్న శస్త్రములన్నిటికీ ప్రత్యస్త్రములు వేస్తున్న తల్లి అని అనామానికి అర్థం. వాడు అనేక శస్త్రాలు వేస్తున్నాడు, అంటే అనేక రకములైన ఆయుధాలు వేస్తున్నాడు. వాటన్నిటికీ అమ్మ వాటిని నాశనం చేసి తిరిగి ఆయుధాలు ప్రయోగిస్తోంది. ఒక్క నామంలో లలితా సహస్రనామంలో చెప్పారు కానీ వాడు వేసిన శస్త్రాలు ఏమిటి, అమ్మ వేసిన ప్రత్యస్త్రాలు ఏమిటి, ఇక్కడ ఇవి తెలుసుకోవాల్సిన అంశము. అస్త్రము అనే మాటకి వైదిక పరిభాషలో మంత్రము అని అర్థము, గుర్తుపెట్టుకోండి. మంత్రములు అస్త్రములు. శస్త్రము అంటే ఒట్టి ఆయుధాన్ని శస్త్రం అంటారు. మామూలుగా బాణం తీసి కొడితే అది శస్త్రం. అస్త్రం ఎప్పుడవుతుందంటే మంత్రాన్ని ప్రయోగిస్తేనే అస్త్రం అవుతుంది. కనుక శస్త్రం వేరు, అస్త్రం వేరు. అస్త్ర విద్య కలియుగంలో నశిస్తుంది, ఇది శాస్త్రం మనకు చెప్తున్న విషయం. కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఈ భూమి నుంచి పాదం తీశాడో అప్పుడే అస్త్ర విద్య నశించింది. ఎందుకంటే కలి ప్రవేశించాడు. కలి ప్రవేశించగానే పవిత్రత తపస్సు క్షీణిస్తాయి. పవిత్రత తపస్సు క్షీణిస్తాయి ఎప్పుడో గొప్ప గొప్ప విద్యలు అంతరించిపోతాయి. అలా అస్త్ర విద్యలు అంతరించిపోయే ద్వాపర యుగాంతం వరకు అస్త్ర విద్యలు ఉన్నాయి. ద్వాపర యుగాంతంతో అస్త్ర విద్యలు పోయాయి. తర్వాత కేవలం భౌతికమైనటువంటి క్షుద్రమైన విద్యలు మిగిలాయి. అప్పటి అస్త్ర విద్యల ముందు ఇప్పటి అణ్వస్త్రాలు కూడా చాలా గుర్తుపెట్టుకుంది. అలాంటి అస్త్ర విద్యలు అప్పుడు ఉండేవి. బ్రహ్మాస్త్ర, వారుణాస్త్ర, ఆగ్నేయాస్త్ర, వాయువ్యాస్త్ర ఇత్యాదులన్నీ భయంకరమైన అస్త్రాలు. ఇవన్నీ మంత్ర విద్యలు. కేవలం శబ్దశక్తి ద్వారా, శబ్దతరంగ ప్రకంపనల ద్వారా అద్భుతాలను సృష్టించడమే అస్త్రములు. ఇది యుద్ధ విద్యలో చెప్పేది. కానీ ఇప్పుడు జరుగుతున్నది మామూలు యుద్ధం కాదు, ఇది ఉపాసనా విద్య. అది ముందు గుర్తుపెట్టుకోండి. శ్రీ విద్య అనేది ఒక ఉపాసన, అమ్మ ఉపాసన. తద్వారా మనలో ఉన్నటువంటి భండుడి సంహారమే కావలసినటువంటిది. అది మహాప్రయోజనం. అందుకోసం ఇక్కడ చెప్తున్న అస్త్రములన్నీ మంత్రములే. అందుకే అస్త్రముల పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ అస్త్రములే మంత్రస్వరూపాలు. ఎందుకంటే అవిద్య వల్ల ఎన్నెన్ని బాధలు కలుగుతాయో అవే వాడు వేసే శస్త్రాలు. ఆ బాధలన్నీ అమ్మ పోగొడుతుంది, అది అమ్మ వేసే ప్రత్యస్త్రాలు. అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. వాడు ఏమేమి వేశాడు, అమ్మ ఏమేమి వేసిందో చూద్దాం. అక్కడ చెప్పిన ఒక్కొక్క అస్త్రం పేరు ఒక్కొక్క మంత్ర విశేషం. ఆ మంత్ర విశేషం కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. వాటిని నమస్కారం చేసుకుంటూ వెళదాం ఒక్కొక్కటి కూడా. అందుకే లలితా శాస్త్రంలో ముఖ్యమైన నామం భండాసరేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అనేది ఒకటి. ఇందులో చాలా పెట్టాడు వశిన్యాది వాగ్దేవతలు. ముందుగా వాడు వేసినటువంటి అస్త్రము అంధతామిస్త్రకం నామ మహాస్త్రం ప్రమమోచస. అంధతామిస్త్రము అనే బాణం వేశాడు వాడు. దానికి అమ్మవారు తిరిగి వేశారు ప్రత్యస్త్రం. దాని పేరు మహాతరణి బాణేన తన్నునోద మహేశ్వరి. అమ్మవారు వేసింది మహాతరణి అస్త్రం. అది వేసిన వెంటనే వాడు వేసిన అంధతామిస్త్రం అనే బాణం నశించింది. అమ్మ వేయడం ఏంటి, అది నశిస్తుంది తప్పకుండా. ఇక్కడ కొంచెం ఆలోచిద్దాం. మహాతరణి అంటే ఏంటి? తరణి అంటే ఎవడు? సూర్యభగవానుడు. మహాతరణ్యస్త్రము అంటే ఏమిటో కాదు, సూర్యమంత్రము. అది ఇక్కడ వాడు వేసింది అంధకామిస్త్రం అంటే చీకటి. చీకటి అనే అస్త్రాన్ని వేయగానే అమ్మవారు సూర్యాస్త్రాన్ని ప్రయోగించారు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు అని అమ్మ చేతిలోనే ఆవిడ ప్రయోగించింది సూర్యాస్త్రాన్ని. వెంటనే ఆ చీకటంతా పోయిందిట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీ విద్యలో ఆదిత్యోపాసన ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక్కొక్క దేవత ఉపాసన ఇక్కడ చెప్పబడుతుంది. ఆదిత్యోపాసన, సూర్యుని ఉపాసన, ఇది చాలా ముఖ్యం మనకి. ప్రతివారు కూడా ప్రాతకాలంలో సూర్యబింబాన్ని చూసి నమస్కరించాలి. స్నానం చేసి అంటే సూర్యుడు రాకముందే స్నానం చేయాలి, ఆ సూర్యబింబాన్ని చూసి నమస్కరించాలి. అప్పుడు వాడి పాపములు పోతాయి. ఈ మాట పురాణాలన్నీ చెప్తున్న ఆదిత్య హృదయమే మనకి ప్రత్యక్షంగా ఉంది. ఇప్పుడు అది కదిలిస్తే ఆదిత్య హృదయం అవుతుంది. ఒక నమస్కారం చేసుకున్నాం అంటే ఆదిత్యోపాసన చాలా ముఖ్యం. మనం మొదటి నుంచి ఆ మాట చెప్తున్న సూర్యమండలంలో అమ్మవారిని ధ్యానించడం. అంటే శ్రీ విద్యలో సౌర మంత్రం ఉంది. శ్రీ విద్యలో ఒక విశేషం ఉందండి, రశ్మిమాలా మంత్రం అని కొన్ని మంత్రాలు ఉంటాయి. రశ్ములు అంటే అర్థం ఏమిటి? కిరణాలు. శ్రీ విద్య అనేది ఒక బింబం లాంటిదైతే మంత్రాలన్నీ కిరణాలు లాంటివి. అంటే అమ్మ సర్వమంత్ర స్వరూపిణి, ఇది గుర్తుపెట్టుకోండి. సర్వమంత్రాత్మిక అనేది పొగడ్త కాదు, సత్యం. అమ్మ సర్వమంత్రస్వరూపిణి. లలితా మహాత్రిపుర సుందరి సర్వమంత్రస్వరూపిణి. అందుకే ఆ తల్లి తన భక్తుడికి ఏ బాధ వచ్చినా ఒక్కొక్క మంత్రశక్తిని ఆ తల్లి పంపించి అనుగ్రహిస్తుంది. అలాగా భక్తుడికి చీకటి అనే బాధ కలిగితే అమ్మ పంపించిన అస్త్రం సూర్యాస్త్రం. అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలాగైనా అన్వయించుకోవచ్చు. చీకటి అంటే అజ్ఞానము, అవరోధము. వేటికైనా ఆదిత్య ఉపాసన దుఃఖనాశకం. అంధకారాన్ని ఆశ్రయించి అనేక దుష్టత్వాలు ఉంటాయి, వాటన్నిటిని పోగొట్టే అస్త్రము ఆదిత్యాస్త్రము. కనుక సౌర మంత్రం అని చెప్పబడేది ఏదుందో అది ఇక్కడ చెప్పబడుతుంది. నిన్ననే చెప్పుకున్నాం శ్రీ విద్య సర్వ ఉపాసనల సమన్వయ స్వరూపము అని. కనుక ఆదిత్యోపాసన ఇక్కడ చెప్పబడింది. మొదలు వేసినది ఏమిటండి? అంధతామిశ్రం. దాని తర్వాత వేసిన అస్త్రం పేరు పాషండాస్త్రం. ఇది వేసిన వెంటనే అమ్మవారు దానికి ప్రతిగా ఏం వేశారు తెలుసా? పాషండం అంటే అర్థం ఏంటి? అది కూడా తెలియాలి కదా. పాషండ అంటే అర్థం అవైదిక భావాలు, నాస్తికత్వము వేద విరుద్ధమైన భావాలకి పాషండా అని అంటారు. వాటికి ఉదాహరణలు చెప్పక్కర్లేదు, కరికాలంలో ఎక్కువ ఉండేవి. పాషండ ప్రచురోలేకే కృష్ణ ఏవ గతి మమ అని ఒక మహాస్తోత్రం మనకు వల్లభాచార్యులు వారు చెప్తారు. కలియుగంలో పాషండులు ఎక్కువైపోతారట. పాషండులు అంటే వేద విరుద్ధమైన మతాలే. ఇప్పుడు మనకు అవే కనిపిస్తున్నాయి, కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త మతాలు, అవన్నీ తెచ్చి ఇక్కడ అంటగడతారు. ఇది ఎక్కడున్నాయి ప్రమాణాలు? వేద విరుద్ధములు, శృతి స్మృతి పురాణములను అనుసరించినటువంటి ధర్మం ఏదుందో అది సరి అయిన మతం. తద్విరుద్ధమంతా పాషండమే. కనుక అవైదికమైనటువంటి దుష్ట మతాలు, నాస్తిక మతాలని పాషండ మతం అని అంటారు. ఈ పాషండ మత ప్రాచుర్యం వల్ల మన బుద్ధులు కలుషితమవుతాయి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ పాషండ మతాలు ఎక్కువైపోయి అనుకోండి మన బుద్ధులు కలుషితమవుతాయి. అవునా లేదు? ఇప్పుడు చూస్తున్నాం, ఒకడెవడో నాస్తికవాదన చేస్తాడు, మనకున్నది ఇంతింత విజ్ఞానం, ఇంతింత విశ్వాసం, వాడు చేసే నాస్తికవాదనకి ఇది కాస్త ఎగిరిపోతుంది. అవునా లేదా? అందుకు చుట్టూ పాషండత్వం పెరిగిపోయినప్పుడు మనలో సాధన కుంటు పడుతుంది, మనలో కూడా అవైదిక భావాలు పుడుతుంటాయి. ఆ ఎవడు నమ్మొచ్చాడండి చాదత్వం, ఈ సదాచారం అనేవాళ్ళు ఎంతమంది కనిపిస్తుంటారు మనలోనే. అంటే వాళ్ళలోనే పాషండుడు ఉన్నాడనమాట. అలాగే మనలోనే శుభకేశవ భేదాలు, ఇప్పుడు తాను ఒక దేవతను ఉపాసిస్తూ మరో దేవతను ద్వేషించడం, ఇవన్నీ పాషండ మతాలు గుర్తుపెట్టుకోండి. ఈ పాషండత్వాన్ని నిర్మూలించాలి అంటే, అవైదిక మతాలు నిర్మూలించాలంటే ఎవరండి దిక్కు? వేదమాత దిక్కు. వేదమాత ఎవరు? గాయత్రి. అందుకే అమ్మ ఏం వేసిందంటే గాయత్రి అస్త్రం వేసింది. అంటే వేదమాత అయినటువంటి గాయత్రి మంత్రం అక్కడ చెప్పబడింది. అంటే లలితలోనే గాయత్రి విద్య ఉంది. గాయత్రి వ్యాహృతి సంధ్య విజ బృంద నిషేవిత. అందుకు ఈ గాయత్రి అనబడేటువంటి వేద విద్యని అమ్మ ప్రయోగించగానే ఈ పాషండాస్త్రం ఛేదింపబడింది. అంటే అందుకే ఉపనయన సంస్కారం పొందిన వారు, వారికి బ్రహ్మోపదేశంలో ఉపదేశింపబడ్డ గాయత్రిని ఉపాసన చేస్తే ప్రపంచంలో వ్యాపించిన పాషండత్వం అంతా పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ముందు వాడిలో ఉన్న పాషండత్వం పోతుంది. అందుకే అమ్మవారు వేసిన మహాస్త్రం ఏంటి? గాయత్రి అస్త్రం వేసి పాషండాస్త్రాన్ని పోగొట్టారు. తర్వాత వాడు వేసిన అస్త్రం పేరు అంధాస్త్రము. అంధాస్త్రం, అంధాస్త్రం అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు అంధతామిశ్రం చెప్పి, ఇప్పుడు అంధాస్త్రం చెప్తే కొంచెం బాధగా ఉంది కదా, రెండు ఒక్కలాగే కనిపించాయి. అంధతామిశ్రము అంటే నువ్వు చూడగలిగినప్పటికీ బయట చూసే అవకాశం లేకపోతే అంధతామిశ్రం, బయట చూసే అవకాశం ఉన్నప్పటికీ నువ్వు చూడలేకపోవడం అంధాస్త్రం. అర్థమైంది కదా? ఇంకా అర్థం చెప్పాలంటే అంధతామిశ్రం అంటే చీకటి, అంధాస్త్రం అంటే బుద్ధితనం అంతే. అంధాస్త్రం అంటే ఏంటి? బుద్ధితనం. బుద్ధితనం అంటే అర్థం ఏంటి? ఏం కనిపించకపోవడం. కనిపించకపోవడమే కాకుండా దృష్టికి వచ్చే సర్వదోషముల్ని దీని కింద తీసుకోవాలండి. దృష్టికి అనేక దోషాలు వస్తూ ఉంటాయి, వయస్సు పెరగడంతో కొన్ని వస్తాయి, కొన్ని పూర్వజన్మ ప్రారంభాల వల్ల కూడా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. దీని అంధాస్త్రము అంటారు. ఇది కూడా మన పూర్వజన్మ పాపపు రాసే కదా భండాసురుడు అంటే మరెవడు, వాటి వల్ల మనకు వచ్చేటువంటివి ఇది. అలాగే అంధాస్త్రం వచ్చింది. ఎందుకంటే బుద్ధితనం వస్తే ఏమీ సాధించలేం మనం. చాలా సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అలా నయనాలకు ప్రమాదం రాకూడదు. అమ్మకు అన్నీ తెలుసు, ఊరికి బ్రహ్మ విద్య ఇచ్చేస్తాను రా అని మాత్రమే అనదు. నీకు ఎన్నెన్న అవసరమో అన్నీ ఇస్తుంది లలితాంబ, జీవితానికి కావాల్సినవన్నీ ఇస్తోంది ఆ తల్లి చూడండి ఇక్కడ. అందుకు ఎప్పుడైతే అంధాస్త్రం వేశాడో, అమ్మ వేసిన మరో అస్త్రం ఉన్నది, దాని పేరు చక్షుష్మతి మహాస్త్రం. చక్షుష్మతి అస్త్రము అంటారు దీన్ని. ఈ చక్షుష్మతి అనేటువంటిది ఒక మంత్రం. ఈ మంత్రాన్ని గాను ఉపాసన చేస్తే కంటికి సంబంధించిన దోషాలు పోతాయి. కంటికి ఎన్ని రకాల సమస్యలు, అన్ని బాగున్నప్పుడు తెలియదండి, ఎక్కడైనా అవకరం వస్తే అప్పుడు తెలుస్తుంది దేవుడు అవసరం. మనం అనుకుంటాం వైద్యులు ఉన్నారు కదా, ఇవన్నీ అవసరమా, మంత్రాలు తంత్రాలు వైద్య శాస్త్రం ఉంది కదా అని. వైద్య శాస్త్రం బాగా పెరిగిపోయినప్పుడు ఇంకా అవసరం మంత్రాలు తంత్రాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రకరకాల వంచనలు అన్ని రంగాల్లోనూ వ్యాప్తి చెందుతున్నాయి. ఎందుకంటే చిత్తశుద్ధి లేనప్పుడు పెరిగిన విజ్ఞానం కూడా ప్రమాదకరమే. అలాంటప్పుడు ఎవడు సరి అయిన వాడు, ఏం చేస్తున్నాడు మనకు తెలియదు. అందుకే అమ్మవారిని ఆశ్రయించాల్సింది. అలా ఇప్పుడు గుడ్డితనం అంటే కంటి దోషాలు పోగొట్టడానికి అమ్మ వేసిన అస్త్రం చక్షుష్మతి. అయితే అందరికి ఒకప్పుడు కోరిక కలిగి ఉంటుంది, ఆ చక్షుష్మతి దేవి ఏదో తెలియజేస్తే మా కంటి దోషాలు పోగొట్టుకుంటామని. అందుకు అందరి శ్రేయస్సు కోసమని అందరూ కూడా ఉదయాన్నే లేచి అమ్మవారిని నమస్కారం చేసుకుని సూర్యుడికి నమస్కారం చేసి, ఇది సూర్యమండలంలో ఉంటుంది దేవత. అంతేకాదు మరొకటి, ప్రతి వారి కంటి లోపల గ్రుడ్డులో ఈ దేవత ఉంటుంది. ఆ దేవత అనుగ్రహిస్తేనే మన కన్ను పనిచేస్తుందిట. ఇక్కడ మన వాళ్ళు మంత్రశాస్త్రంలో దేవతని ఎలా ఆవిష్కరించారో చూడండి. కంటికున్న శక్తినంతటిని ఒక దేవతగా మీరు భావిస్తే ఆ దేవత పేరు చక్షుష్మతి. అంతేకాదు ఉపనిషత్తుల్లో అక్షి ఉపనిషత్తు అని ఒకటి ఉంది, అక్షి ఉపనిషత్తు. అక్షి ఉపనిషత్తు పారాయణ చేసి కంటి రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఉపనిషత్తులు వేదాలు ఇన్ని బాధలు మనకు అక్కర్లేకుండా చక్షుష్మతి మంత్రం ఒకటి ఉంది, దీనికి పెద్ద నియమాలయంలో అమ్మవారిని స్మరించుకుని శ్రీమాత్రే నమః లలితమ్మని స్మరించి, ఇక్కడ చెప్పే ఏ అస్త్రానికైనా ముందు లలితమ్మని స్మరించాలి, ఎందుకంటే ఆవిడ స్వరూపం అది. చక్షుష్మతి దేవి యొక్క మంత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. రాసుకోవడానికి ఏం ప్రయత్నించక్కర్లేదు, నీకు రేపు యజ్ఞప్రసాదంలో నీ అందరి క్షేమం కోసం అమ్మవారు ఏర్పాటు చేశారు, అది యజ్ఞప్రసాదం వస్తుంది. కానీ ఇందులో భావాన్ని జాగ్రత్తగా వినండి, ఇక్కడ అందరికీ అమ్మవారు మీకు నాకు కూడా ఉపదేశిస్తున్నారని భావించండి, శ్రద్ధగా విని దీన్ని. చక్షుః తేజోమయం పుష్పం కందుకం బిభ్రతీంకరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతీం భజే. ఇది చక్షుష్మతీ దేవి యొక్క మంత్రము స్తోత్రము కూడా. ఆవిడ ఎలా ఉన్నది అంటే చేతిలో ఒక పువ్వు పట్టుకుందిట అండి ఆవిడ, తేజోమయం పుష్పం, ఇంకొక చేతితో బంతి పట్టుకుందిట. ఆవిడ సింహాసనం ఏంటంటే రౌప్య సింహాసనం, అంటే వెండి సింహాసనం మీద కూర్చుందిట. ఇందులో ఉన్న ప్రతీకవాదం సింబాలజీని చూడండి, కంటికుండే శక్తి అంతా అక్కడ చెప్పబడుతుంది. ముందు చెప్పబడుతున్నది పుష్పం పట్టుకుందిట, కంటికి పుష్ప లక్షణం ఉండాలి. పుష్పం అంటే అర్థం ఏంటి, వికసించడం. అలా కళ్ళు వికసించి చక్కగా విప్పారితేనే కదా అన్ని చూడగలవు. అందుకే చేతిలో పుష్పం పట్టుకోవడం అంటే కంటికి వికసన శక్తి ఇవ్వడం అందులో ఒకటి. అంటే ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే దేవతల చేతిలో పట్టుకున్న వాటిలో కూడా పరమార్థాలు ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇద్దరు దేవతలు, కంటి దేవతకి ఆయుధాలు, చదువుల దేవతకి మరికొన్ని ఆయుధాలు, సంపదల దేవతలకు ఇంకొన్ని ఆయుధాలు. అందుకే ఆయుధాలు కూడా ఆ భావాన్ని తెలియజేస్తాయి. కంటి దేవత చేతిలో పుష్పం ఉంది, మరొక చేతిలో బంతి ఉందిట. ఏమిటి బంతి అంటే కన్ను అటు ఇటు తిరగగలగాలి, ఒక దగ్గర ఇలా ఉండిపోతుంది ప్రమాదం, అటు ఇటు ఇలా తిరుగుతూ ఉండాలి బంతి కదిలినట్లుగా. కనుక ఆ దానికి ఉండేటువంటి చలన లక్షణం ఆ బంతిలో చెప్పబడుతుంది, ఆ రౌండ్ షేప్. దాని తర్వాత కూర్చున్నది వెండి సింహాసనం. మీరు గమనించినట్లయితే ఈ కనుగ్రుడ్డు మన లోపల చూస్తున్నటువంటి ఈ కంటి పాప అనేది ఎక్కడుంది, చుట్టూ తెల్లని కాంతి మధ్యలోనే ఉందా లేదా, అదే వెండి సింహాసనం అంటే. చూడండి ఎంత అద్భుతంగా దర్శించారు. అందుకే దేవీం చక్షుష్మతీం భజే, ఇప్పుడు చెప్పిన రూపాన్ని భావించి చేతిలో ఒక పుష్పము ఒక బంతి పట్టుకుని వెండి సింహాసనం మీద కూర్చున్నటువంటి చక్షుష్మతీ దేవి సూర్యమండలంలో భాషిస్తున్న లలితాంబిక అనే భావంతో ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆ తల్లి చూపునిస్తుంది. కనుక మనకి జీవితానికి కావలసినవన్నీ ఇక్కడ అమ్మ వేస్తున్న ప్రత్యస్త్రాలు. పూర్వజన్మ పాపం అవిద్యలోపల కూరుకుపోయి ఈ జన్మలో మనకు రకరకాల బాధలు ఇస్తూ ఉంటే అమ్మ అనుగ్రహం అన్ని బాధల్ని పోగొడుతున్నది. అది ఇందులో ఉన్నటువంటి వేస్తున్న బాణాలకి ప్రత్యస్త్రాలంటే ఇన్ని అర్థముడు. ఆ తర్వాత వాడు వేసినది శక్తి నాశాభిధం, శక్తి నాశము అనే అస్త్రాన్ని వేశాడు. దానికి అమ్మవారు వేసిన మరొక అస్త్రం విశ్వావసు అనేటువంటి అస్త్రాన్ని వేశారు. అంటే విశ్వావస మంత్ర విశేషం వేద మంత్రముల్లో దీని యొక్క ప్రస్తావన కనబడుతుంది. మనం విశ్వావసవే నమః అని నమస్కారం చేసుకుంటే చాలు. దాని తర్వాత వేసిన అంతకాస్త్రం, అంతకాస్త్రం అన్నప్పుడు అకాల మృత్యువులు మొదలైనవన్నీ వచ్చేటువంటి, దానికి అమ్మ వేసిన మంత్రం ఏమిటంటే అస్త్రం మహామృత్యుంజయ అస్త్రం. మహామృత్యుంజయ మంత్రమే ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది మృత్యుంజయ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు వేద మంత్రం కనుక అది సభల్లో చెప్పకూడదు, అలాగే సంప్రదాయ విరుద్ధంగా దాన్ని ఎవరు పెడితే వారు ఎలా పడితే అలా ఉపాసించడానికి లేదు, సరైన గురువుల దగ్గర స్వీకరించాలి. లేదా ఒకటే మంత్రం మృత్యుంజయాయ నమ శివాయ, అంతకు మించిన మంత్రమేం లేదు. మృత్యుంజయ నామే మహామంత్రం, మరొకటి కావాలని చెప్పండి. అందుకు మృత్యుంజయాస్త్రేణ మృత్యుంజయ మహామంత్రం లలితాదేవి స్వరూపము. దాన్ని ప్రయోగించిన వెంటనే అంతకాస్త్రం పోయింది. తర్వాత వేసింది సర్వ అస్త్ర అస్త్ర స్మృతినాశన మంత్ర అంట. సర్వ అస్త్ర స్మృతినాశము ఇది ఒకటి ఉంది. కొందరు చూడండి ఎంతో చదువుకుంటారు, ఎన్నో చేస్తారు, కానీ సమయానికి వచ్చేటప్పుడు గుర్తురా, అవునా లేదా? ఒక్క చదువు విద్యార్థులకే కాదు ప్రతి వారికి దొరికింది. ఏ రంగంలోనైనా సరి అయిన సమయానికి సరి అయిన ఆలోచన స్ఫురించకపోతే అది ఒక బాధాకరమైన అంశం, అవునా లేదా? అప్పుడు సరి అయిన స్మరణ రావాలి. చూసారా మనం అనుకుంటే అంతా మన నిర్వాహమే. నేను చదవడం ఒక జ్ఞానం, అప్పటికి గుర్తుండడం ఇంకో జ్ఞానం, ఎప్పటికీ గుర్తుండి సమయానికి స్ఫురించడం ఇంకోటి. కనుక బుద్ధికున్న శక్తుల్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారంటే మన వాళ్ళు ప్రతిభ ధారణ మేధ స్ఫురణ ప్రజ్ఞ అని ఐదు భాగాలుగా చేశారు. ఇన్ని రకాల శక్తులుంటే కానీ విద్య రాణించదండి. కొందరు మహాపండితులే కానీ ఏం ప్రయోజనం, దానివల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు, అవతల వాళ్ళకి అంతకంటే ప్రయోజనం లేదు, అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు? తద్వినియోగంలో వాళ్ళకి వ్యక్తీకరించి ఇంకోటి వినియోగింపజేసేటట్లుగా వాళ్ళ దగ్గర లేదు.
అదేవిధంగా స్ఫురణ, సరైన సమయానికి వాడికి ఏం స్ఫురించదు, ఎంతో ఇంజనీరింగ్ చదివాడు, సరిగ్గా డ్యామ్ కట్టరా అంటే ఏమీ తెలియట్లేదు వాడికి, ఏం చేస్తాం? అలా ఉంటాయి కొన్ని కొన్ని. కనుక సరైన సమయంలో స్మరణీయ స్ఫురణ రావాలి అంటే ధారణ, గుర్తుండాలి, గుర్తు. కొంతమందికి పాపం గుర్తుండదు. అలాంటి సరైన ధారణ అనేది ఒక దేవత. వీడు వేసింది అస్త్రస్మృతినాశన మంత్రం వేశాడు, అంటే అమ్మవారు కూడా తన అస్త్రాలన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో వేశాడు. కానీ ఆ తల్లి దగ్గర ఎవడి రాక్షస మాయలు సాగుతాయండి, వెంటనే వాడు ధారణాస్త్రం వేసింది. ధారణాస్త్రం అంటే వేదాల్లో ధారణా సూక్తములు మొదలైన వాటి ఎందు చెప్పబడ్డా విషయములు అవే ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ ధారణాస్త్ర విషయం ఇక్కడ చెప్పబడుతున్నది. అమ్మవారు దాన్ని ప్రయోగించారు, వెంటనే ఆ అస్త్రం నశించింది. అంటే లలితమ్మను నమస్కరించండి, ఆ తల్లి వెన్ను మనిపిస్తున్నది. ఈ విధంగా ధారణాస్త్రాన్ని ప్రయోగించింది ఆ తల్లి. వాడు తర్వాత వాడు వేసినటువంటి భయంకరమైన అస్త్రము భయాస్త్రం. కొంతమందికి ఎన్ని ఉన్నప్పటికీ భయం వేస్తుండేది, ఎందుకో తెలియదు. ఆ భయం చాలా చెడ్డదండి, ఏమీ చేయనివ్వదు మనల్ని. ఒక మహానుభావుడు చెప్తాడు, వరద కంటే ముందు భయం పెను వరదలాగా వచ్చింది అన్నాడు. భయం పెద్దది, ప్రమాదం. సంఘటన కంటే భయం చాలా ప్రమాదము. చేయలేవు నువ్వు, దేన్ని ఎదుర్కోలేవు. భయం ఉంటే చేయగలిగి నువ్వు కూడా చేయలేవు. అందుకు భయం, కొంతమందికి అనవసర భయాలు పిరికితనాలు వస్తాయి, దానికోసం సైకాట్రిస్టులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ అమ్మ అభయంకరాస్త్రం వేసింది రండి దానికి ప్రతిగా. అభయంకరాస్త్రం వేయగానే ఈ భయాస్త్రం పోయింది. ఆ తర్వాత వాడు వేసింది మహారోగాస్త్రము. ఇది వేయగానే ఆ రోగాస్త్రం నుంచి బోల్డ్ జబ్బులు తయారయ్యట. ఆ జబ్బులు పేర్లు చూడండి, రాజయక్ష్మములు అంటే క్యాన్సర్ మొదలైనవి, అక్కడి నుంచి మొదలుకునే రకరకాల రోగాలు, ఇవన్నీ వేల కొడది రోగాలు ముందుకొచ్చి శక్తిశాలిన వైపు వస్తున్నాయట. వెంటనే అమ్మవారు ఏం చేశారంటే నామత్రయ మహామంత్ర మహాస్త్రం సమముంచట, నామత్రయాస్త్రం వేశారట. నామత్రయాస్త్రం అంటే ఏమిటి? అందరికీ పనికొచ్చేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నామత్రయాస్త్రం. నామత్రయ అంటే మూడు నామములు. ఏమిటవి? అచ్యుత, అనంత, గోవింద. ఇవి నామత్రయాస్త్రం. ఇది కానీ జపించితే ఏ రోగాలైనా పోతాయి, గుర్తుపెట్టుకోండి. మనం మన మతంలో ఏవీ లేవనుకునేది భయపడుతూ ఉంటాం. అప్పుడు వాడు తయారవుతాడు, నీకు శుభార్తలు చెప్తాము, స్వస్థతలు ఇస్తాము అని. మనకి అవ్వడే వివక్కర్లే, మనకు కావలసిన స్వస్థతలన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయి. అవన్నీ వంచనలు చేసేవి, మనమిస్తాం స్వస్థతలు. దాంట్లో బోల్డ్ వంచనలు, అక్కడి నుంచి ఎక్కడి నుంచో విదేశాల నుంచి రాలే ఫండ్స్ కోసం వీళ్ళు చేతులు చాచి కక్కుర్తి పడి ఆ డబ్బు కోసం డబ్బు చూపించి మార్చుకునే వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు, మన దగ్గరున్నాయి. అమ్మిస్తుంది మనకి అన్ని కూడా. కనుక ఇక్కడ ఇస్తున్న స్వస్థత మంత్రం చూడండి, ఆరోగ్యం ఇచ్చే నామత్రయ మంత్రం అచ్యుత అనంత గోవింద. అమ్మవారు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసండి, ఎందుకంటే రోగం వచ్చినప్పుడు మడికొట్టుకునే అవకాశం ఎవరికీ లేదు. అందుకే దీనికి బీజాక్షాల్లో ఏమీ లేవు. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా జపించవచ్చు అచ్యుత అనంత గోవింద. ఈ ఆర్డర్ మాత్రం మార్చద్దు, ఏదో పేర్లే కదా అనుకోవద్దు, మహాదోషం. నామంపై కేవల శబ్ద దృష్టి ఉండరాదు, గురువుపై మానుష దృష్టి ఉండరాదు, విగ్రహంపై శిలా దృష్టి ఉండరాదు. ఉంటే సిద్ధి ఉండదు, సరికదా పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గురువుపై దైవ దృష్టి ఉండాలి, మంత్రంపై నామంపై అది సాక్షాత్ దేవత అనే దృష్టి ఉండాలి, విగ్రహం దేవతా స్వరూప అనే దృష్టి ఉండాలి, అప్పుడే సిద్ధి ఉంటుంది. ఇది సిద్ధికి అవసరం. అలాగే ఈ మూడు నామములు మహాశక్తివంతమైనది, అచ్యుత అనంత గోవింద. కొంతమంది అనుకుంటారు రోగాలు వీటి కోసం కూడా అడగాలి అండి. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే ఏ సాధన అయినా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సాధన అయినా ఏది జరగాలన్నా ఆది వ్యాధి రెండు ఉండకూడదు. ఆది అంటే మనసుకు వచ్చేది, వ్యాధి అంటే శరీరానికి వచ్చేది. ఆది వ్యాధి రహితంగా శరీరం ఉన్నప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు. అందుకు ప్రతి వాడు అనునిత్యము జపించవలసిన మంత్రం అచ్యుత అనంత గోవింద. ఇంతే. దీనికి కొంతమంది శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః అనుకోవచ్చు, లేదా అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద. దీన్ని రకరకాల ప్రక్రియలు చేయొచ్చు. ఈ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం కూడా ఉంది. సమస్త దుస్తర వ్యాధి సంగధ్వంస పటీయసే అచ్యుతానంత గోవింద నామ్నే ధామ్నే నమో నమః. దీని అర్థం ఏంటంటే అచ్యుత అనంత గోవింద అనబడేటువంటి నామస్వరూపంగా ఉన్న తేజో మండలం లలితాంబిక. ఆ తేజో మండలం నుంచి మూడు నామములు వచ్చాయట, అచ్యుత అనంత గోవింద. ఈ మూడు నామములు ఇహంలో వచ్చినటువంటి రోగాలు పోగొట్టడమే కాకుండా అజ్ఞాన రోగాన్ని కూడా పోగొట్టగలిగేటువంటి, ఎందుకంటే మోక్షప్రదాయమైన నారాయణ నామాలు అచ్యుతానంత గోవింద. చూసారా, లలిత ఉపాఖ్యానంలో విష్ణునామముల యొక్క మహిమ చెప్పబడుతున్నది. అందుకే లలితమ్మ
సర్వదేవతా స్వరూపిణి, అక్కడ ఈ దేవత ఆ దేవత అనే భేదాలు లేవు, అన్ని అజ్ఞానాలు పోగొట్టేటువంటి తల్లి లలితాంబిక. అందుకే అచ్యుత అనంత గోవింద. దీన్ని రకరకాలుగా ప్రయోగం చేయవచ్చు కూడా. ఎప్పుడైనా ఎవరికైనా వ్యాధి ఉన్నప్పుడు వాడంతటి వాడు చేసుకోలేకపోతే వాడికి క్షేమం కలగాలి అని నువ్వు కొన్ని సహస్రాలు ఈ జపం చేస్తే తప్పకుండా అతనికి క్షేమం కలుగుతుంది. అంతా చేసి శ్రీ లలితా చరణారవిందార్పణమస్తున్న జలాన్ని విడిచిపెట్టి అది తీర్థం వాడికి తాగించడం చేయాలి. మరొక ప్రక్రియ ఏమిటి అంటే రెండు చేతుల్ని చాచి ముందు ఈ మంత్రాన్ని చెప్పి తర్వాత రెండు చేతుల్ని ఘర్షణ చేస్తూ మంత్రాన్ని చెప్పిన తర్వాత ఆ రెండు చేతుల్ని ఎక్కడ బాధ కలుగుతోందో ఆ ప్రాంతం వద్ద పెట్టి అచ్యుత అనంత గోవింద అని కొన్ని నిమిషాల సేపు ఏకాగ్రంగా చేస్తే తప్పకుండా నయం జరుగుతుంది. ఇది జరిగి అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక ఆయన మధ్య ఫోన్ చేసి చెప్పాడు ఇంగ్లాండ్ నుంచి, భయంకరమైన తలనొప్పి వచ్చిందండి, ఈ అచ్యుత అనంత గోవింద చేసుకున్నాక గంట సేపు కదలకుండా చేశాను, తర్వాత తగ్గిందని చెప్పాడు. అంటే ఈ ఉదాహరణ మీకు చెప్పడం జరిగింది. కనుక ఏవో వంచనలు చేసి స్వస్థతను చూపించక్కర్లే, మీకు మీరే చేసి చూపించుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని వేసింది అమ్మ, ఇది నామత్రయాస్త్రము. అటు తర్వాత వాడు వేసినటువంటిది ఆయుర్నాశనమస్త్రంతో, ఆయుర్నాశనం అనేటువంటి అస్త్రాన్ని వేశాడు. దానికి అమ్మ వేసిన అస్త్రం కాలసంకర్షణాస్త్రము, కాలసంకర్షణం అనే మహామంత్రాన్ని అమ్మ ప్రయోగించింది. మరి తర్వాత వాడు వేసింది మహాసురాస్త్రము. ఇక్కడ నుంచి మరికొంత ఏకాగ్రంగా వినాలి. మహా అసుర అస్త్రం వేశాట. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది వరకు వాడిలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి స్మరించి ఆ శక్తులని వేశాడు. ఇక్కడ ఆ శక్తులు వేయగానే బోల్డ్ అందరు రాక్షసులు పుట్టుకొచ్చారు దాని నుంచి. వాళ్ళు ఎవరంటే మధు, కైటభ, ధూమ్రలోచన, చండముండ, మహిషాసుర, శిక్షుర, రక్తబీజ, శుంభనిశుంభ, కాలకేయ, ధూమ్రాక్ష ఇత్యాది రాక్షసులు వచ్చారు. వీళ్ళందరూ తయారయ్యారు. వీళ్ళందరూ తయారవగానే అమ్మవారు ఒక్కసారి చిన్న నవ్వు నవ్వి ఆవిడకు అస్త్రాన్ని వేశాట. ఆ అస్త్రంలోంచి ఒక దేవత పుట్టుకొచ్చింది. ఆ దేవత ఎలా ఉన్నది అంటే ఉద్భవిస్తూనే ఒక మహా అట్టహాసం చేసిందట ఆ తల్లి. ఆ తల్లి పేరు ఏమిటి అంటే తత సముద్ధితా కాచి దుర్గానామ యశస్విని. దుర్గా అస్త్రము, ఈ ప్రయోగించిన అస్త్రం పేరేంటి? దుర్గాస్త్రము. దుర్గాస్త్రం అంటే దుర్గామంత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన రాక్షసులు ఎవరవుతారు? చండీ సప్తశతిలో చెప్పబడ్డ మధుకైటభ, మహిషాసుర, చండముండ, శుంభని శుంభ, రక్త బీజాదులందరూ. వీళ్ళందరినీ గుంపు చేసి వదిలేటవాడు అమ్మవారు తిరిగి కొట్టారు. ఇదేమిటి ఆ రాక్షసులను వీడి పిలవడం ఏంటి అనుకోవద్దు. ఈ మధుకైటభులు, చండముండులు వీళ్ళందరూ కూడా రాక్షసులే. బండాసురుడి తత్వం వాళ్ళ తత్వం ఉంటాయి. వీళ్ళు మనలో వాళ్ళే, వీళ్ళు మనలో వాళ్ళే, సందేహమేమీ లేదు. అలాగా ఈ అసుర భావాలన్నీ కూడా వాడు గుప్పించి వదిలేడండి. వీటన్నిటి అమ్మ వేసిన అస్త్రం దుర్గాస్త్రం అంటే అర్థం దుర్గా మహా ఉపాసన కూడా లలితా ఉపాసనలో భాగమే. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుర్గా. దుర్గానమ మహిమ మనం దేవి వైభవం చెప్పినప్పుడు చెప్పుకున్నాం, అదే దుర్గా మంత్రం. శ్రీ దుర్గాయై నమః, దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే, ఇది మహామంత్రం. ఇది జపించిన వారికి అసుర శక్తులన్నిటినీ నశింపజేసిన దుర్గమ్మ. ఆ తల్లి యొక్క రక్షణ అంతా ఇంత కాదు. అప్పుడు ఆ దుర్గ ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ దుర్గ 18 చేతులు ధరించి ఉన్నదట. ఆ తల్లి చేతిలో ఉన్న ఆయుధములన్నీ సమస్త దేవతాశక్తులు. శూలంచ శూలినా దత్తం, ఆమె చేతిలో ఉన్న శూలం శివుడిచ్చింది, ఆమె చేతిలో ఉన్న చక్రం విష్ణువిచ్చినది, ఆమె చేతిలో ఉన్న శంఖం వరుణుడు ఇచ్చినది, ఆమె చేతిలో ఉన్న శక్తి ఆయుధం అగ్నిదేవుడు ఇచ్చినది, ఆమె పట్టుకున్నటువంటి చాపము అక్షయ తూనీరములు వాయుదేవుడు ఇచ్చినటువంటివి, ఇక వజ్రాయుధము పట్టుకున్నదమ్మ అది ఇచ్చినటువంటిది ఇంద్రుడు, చేతిలో మహాదండము పాశము పట్టుకుంది అది ఇచ్చినవాడు యముడు, అలాగే కుండికా చషకం అంటే కమండలము ఇంకోవైపు దండము పట్టుకున్నది అది ఇచ్చినటువంటి వాడు బ్రహ్మదేవుడు, ఖడ్గము డాలు ఇవి ఇచ్చినది మృత్యుదేవత, ఇంకా విశ్వకర్మ సముద్రుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి ఆయుధములు ధరించి దుర్గాంబ ప్రకాశిస్తుంది. ఈ మొత్తం అంతా కూడా దేవీ మహాత్మ్యము. ఏదైతే చండీ సప్తశతి చండీ నవశతి చెప్పబడుతుందో తత్ స్వరూప అధిదేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గాపరాభర్తారికే ఈ మంత్రం. ఆ తల్లి ఆవిర్భవించింది. ఆ తల్లి వస్తూనే మొత్తంగా వచ్చిన రాక్షసులందరినీ సంహరించింది ఆ తల్లి. ఎవరైతే మధుకేటములు, చండముండ, నిశుంభ, నిశుంభలు వీళ్ళందరినీ సంహరించింది దుర్గాంబిక. అటు తర్వాత ప్రయోగించిన అస్త్రము రాక్షసుడు మూకాస్త్రము. మూకాస్త్రం అంటే మూగతనం ఇచ్చేది, గుడ్డితనం ఇచ్చేది అనేది మూగతనం ఉంటుంది. కొంతమంది దుష్ట శక్తుల వల్ల కూడా పలుకులు రావు, లేదా గత జన్మ పాపాల వల్ల కూడా పలుకులు రావు. మూకాస్త్రము ఆ మూకాస్త్రాన్ని ఛేదించేటువంటి మంత్రం చెప్పబడుతున్నది. అది మహావాగ్వాదిని నామ సత్యజాత్రం జగత్ ప్రసూహు, త్రివిద్యలో చెప్పబడ్డ వాగ్వాదిని మంత్రం. ఈ వాగ్వాదిని శ్యామలాదేవి యొక్క అంగదేవతల్లో ఒకరు అది మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఆ వాగ్వాదిని అస్త్రం ప్రయోగించగానే వెంటనే చిత్రంగా మూకాస్త్రం నశిపబడింది. ఆ తర్వాత వీడి ఇంకా కొత్త కొత్త రాక్షసులను వేయడం మొదలు పెడుతున్నాడు. అమ్మ కూడా ధనుస్సును పక్కన పెట్టి చేతి వేళ్ల నుంచి ఒక్కొక్క శక్తిని ఉత్పన్నం చేస్తాను. చూడండి ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనది. ఇంతవరకు బండాసురేంద్ర నిర్ముక్త శత్ర ప్రత్యస్తవర్షిని అయ్యింది. ఇంకా తర్వాత జాగ్రత్తగా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతికి చాలా అద్భుతమైనటువంటి అంశములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. వాడు బండాసురుడు ప్రయోగించాడు ఒక భయంకరమైన రాక్షసుణ్ణి. ఆ రాక్షసుడు వేదాసుర రాక్షసుడు, వేదాపహర రాక్షసుడు. వేదాపహర రాక్షసులు పురాణాల్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. దుర్గుడు అనే ఒక రాక్షసుడు, సోమకుడు అనే రాక్షసుడు, హయగ్రీవుడు అని మరో రాక్షసుడు. అంటే హయగ్రీవుడు రాక్షసుడి పేరు ఉంది, నారాయణుడి పేరు ఉంది, రెండు రకాలు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా వినాలి. హయగ్రీవుడైన రాక్షసుడిని చంపడానికి హయగ్రీవ స్వరూపంతో ఒకసారి వచ్చాడు నారాయణ. అది కథ మొత్తానికి వేదాలను అపహరించిన వాళ్ళు ముగ్గురు రకాల రాక్షసులు. అలాంటి ఒక రాక్షసుణ్ణి ప్రయోగించట. వెంటనే ఆ వేదాపార రాక్షసుడు వచ్చాడు. వెంటనే అమ్మవారు ఏం చేశారంటే తన కుడి చేతి బటన వేలిని చూపించారు. తిరాక ఆవిడ చేతి వేళ్లలోంచి కూడా శక్తులు పంపించుతుందండి తల్లి. దస్త దక్ష హస్తాంగుష్ఠనఖాన్, దక్ష హస్త అంగుష్ఠనఖ, కుడి చేతి బటన వేలు నుంచి మహామత్స్యాకృతి శ్రీమాన్ ఆదినారాయణో విభు, అమ్మవారి యొక్క కుడి చేతి బటన వేలు నుంచి ఉద్భవించినటువంటి వాడు మత్స్యాకృతి ధరించినటువంటి నారాయణుడు ఉద్భవించట. ఆయన ఉద్భవించి ఆ వేద అపహర అసురుణ్ణి సంహరించాడు. వెంటనే ఈ రాక్షసుడు ఏం చేశాడంటే అర్ణవాస్త్రము అనే దాన్ని ప్రయోగించాడు, సముద్రాస్త్రం. ఈ సముద్రాస్త్రం వచ్చి మొత్తం శక్తిశాలను అన్నిటి ముంచేయడం మొదలుపెట్టిందిట. అప్పుడు అమ్మవారు తర్జనికానఖాత్, తర్జనిక అంటే చూపుడు వేలు, ఆ చూపుడు వేలు చూపించారు. ఇందులోంచి మరొక స్వరూపం వచ్చింది. అది ఆది కుర్మహ సముత్పన్నో యోజనాయుత విస్తర, 1000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆది కుర్ముడు ఉద్భవించి మొత్తం శక్తిశేనలన్నింటినీ తన వీపుడిప్ప మీద పెట్టి పైకి తేల్చేటండి. ఆ తేల్చి ఆ అసురుడు ఎవడైతే ఉన్నాడో అర్ణవాస్త్రం వాడిని సంహరించాడు. దాంతో ఈ జలమంతా కూడా వెనక్కి పోయి శక్తిశేనలు మళ్ళీ నిలబడగలిగాయి. ఆ తర్వాత హిరణ్యాక్షం మహాస్త్రం, హిరణ్యాక్షుడు అనేటువంటి మహాస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే అమ్మ మధ్యాంగుళీనఖాత్ మధ్యమ అది చూపించిన వెంటనే మహావరాహ సంభూత, మహావరాహం ఉద్భవించి హిరణ్యాక్షుడు అనేటువంటి అస్త్రంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించింది. ఆ తర్వాత ఉద్భవించిన వాడు హిరణ్యకశిపు, వాణ్ణి సంహరించడానికై అమ్మ తన హస్త అనామికాగ్రం అనామిక చూపించిందిట. ఈ అనామిక చూపించిన వెంటనే ఇందులోంచి పుట్టుకొచ్చిన మహానుభావుడు సింహాస్య పురుషాకార కంఠస్యాదో జనార్దన, కింద నారాయణ యొక్క నరాకృతి పైన సింహాకృతి, దీనితో ఉద్భవించాడు మహానుభావుడైన నరసింహస్వామి. ఆయన సటలు జుడిపిస్తూ నఖాయుధ కాలరుద్రూపీ ఘోరాట్టహ తవా, భయంకరమైన అట్టహాసం చేస్తూ జూలు విదిలిస్తూ కాల నేత్రానల ప్రబల విజ్జుల్లత తెలీ విహార లక్ష్మీనారసింహ. ఆ నరసింహస్వామి ఉద్భవించి ఈ భయంకరమైనటువంటి హిరణ్యకశిపుడు అతని సేనలన్నింటి కూడా చీల్చి చెందాడాడు. వాడు తర్వాత వాడు ప్రయోగించింది బలీంద్రాస్త్రము. బలీంద్రాస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే అమ్మ కుడి చేతి చిటికిన వేలు చూపించారు. చిటికిన వేలు అంత పొట్టిగా ఉందా, అలాంటి పొట్టి ఆయన వచ్చాడు. ఎవరైనా వామనావతారం అది ఉద్భవించింది. దక్షహస్త కనిష్టగ్రాజాత వామనాహ ఆయన ఉద్భవించాడు. ఆయన ఉద్భవిస్తేనే క్షణే క్షణే వర్ధమానాహ ఒక్కసారి పెరిగిపోయి మహాత్రివిక్రముడై ఆ బలీంద్రాస్త్రాన్ని నశింపజేశాడు. తర్వాత రాక్షసుడు వేసింది హైహయ అస్త్రము, హైహయ అస్త్రం అంటే కర్తవీర్యార్జునాస్త్రము. అది వెయ్యగానే భయంకరమైన దుష్ట క్షత్రియులు చాలా మంది ఉత్పన్నమయ్యారు. దానితో అమ్మ మహాకోపంతో వామహస్త అంగుష్ట నఖోత్థిత, వామహస్త అంగుష్టం నుంచి ఉద్భవింపజేసింది శక్తిని. అది ప్రజ్వల భర్గవో రామ చక్రోధ సింహనాదవా అని ఉద్భవిస్తూనే మహాక్రోధంగా సింహనాదం చేస్తూ ఒక చేత్తో గండ్రగొడ్డలి మరొక చేత్తో ధనుర్బాణాలు ధరించి వచ్చేట. ఆయన ఆ వచ్చినటువంటి కర్తవిద్యార్జునులతో పాటు 21 రకాల అసురు రూప క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. దాని తర్వాత ఉద్భవించినటువంటి వారు భయంకరమైన రాక్షసులు వచ్చేట. వాళ్ళు 10 తలల వాడు, దశద్వయ భుజక్రూరో రావణాక్షో దశాదన. వాడు రాగానే వాడు తమ్ముడు వచ్చాడు కుంభకర్ణుడు, వాడితో పాటు వచ్చినటువంటి ఇంద్రజిత్తు మొదలైన అనేక మంది అతికాయుడు, గ్రహస్థుడు, అకంపనుడు మొదలైన అనేక మంది దుష్ట ధనుజులు వచ్చారు. వీళ్ళందరికీ అమ్మ తర్వాత తర్జనికానఖాత్ తన ఎడమ చేతి చూపుడు వేలు చూపించగానే అందులోంచి కోదండరామ సమభూత్ లక్ష్మణేన సమన్విత, రాముడు ఉద్భవించాడు లక్ష్మణుడితో సహా ఉద్భవించాడు, అటువైపు సుగ్రీవుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా ఉద్భవించారు రాత్రంలో. వీళ్ళందరూ కలిసి ఆ రాముడు ఎలా ఉన్నాడంటే నీలోత్పలదల శ్యామో ధనుర్విష్పారయన్ముహు, నల్లకలు వంటి శరీరంతో ధనుస్సును సంధానించి రామచంద్ర పరబ్రహ్మ సాక్షాత్కరించి ఆ రావణాస్త్రాన్ని సమూలనాశనం చేశాడు. ఆ తర్వాత ద్విధాస్త్రం అనే దాన్ని ప్రయోగించాడు వాడు. ఈ ద్విధాస్త్రం అనగానే ద్విధుడు అనే రాక్షసుడు, వాడితో పాటు ప్రళంబుడు మొదలైన వారు ఉద్భవించారు. వెంటనే అమ్మ తన మధ్యాంగుళీన ఖాత్ దాని నుంచి ఉద్భవించింది ఆవిర్భవన్ హలధరహ, బలరామస్వామి ఉద్భవించాడు హలము పట్టుకుని. క్రోధ మధ్యారుని క్షణ, ఎర్రని కళ్ళతో కోపంగా వచ్చాడు ఆయన. ఆయన వచ్చి నీలాంబరధారుడు అయినటువంటి బలరాముడు వచ్చి ఆ ద్విధాస్త్రాన్ని నశింపజేసిన తర్వాత వాడు వేసింది రాజాసురన్నామ మహత్ అస్త్రం, రాజాసురాస్త్రం వేశాడు. రాజాస్త్రం అంటే అసురులందరూ రాజులుగా పుట్టి భూమికి భారమైనటువంటి పరిస్థితి, అక్కడి నుంచి పుట్టుకొచ్చేది భయంకరమైన అసురుడు. వాడు వేసినటువంటి అస్త్రం నుంచి వాడు శిశుపాల, దంతవక్త్ర, సాళ్వ, కాశీపతి, పౌండ్రక, పౌండ్రక వాసుదేవ, రుక్మి, హంసక డింభక, శంబర, ప్రళంబ, బాణాసుర, కంసాసుర, చాణూర, మల్ల, ముష్టిక ఇత్యాదులందరూ ఉద్భవించేట. వీళ్ళందరికీ అమ్మ తర్వాత తన యొక్క శ్రీదేవి వామహస్తాబ్జ అనామికానక సంభవ సర్వాన్ వాసుదేవ సనాతన, అమ్మ యొక్క అనామిక నుంచి ఉద్భవించిన వాడు సనాతనుడు వాసుదేవుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఉద్భవించి ఆ వచ్చినటువంటి రాజరూప అసురులందరినీ కూడా సంహరించాడు. ఆయనతో పాటు ఉద్భవించిన వాడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు మొదలైన వ్యూహ స్వరూపాలు ఎన్నో ఉద్భవించాయి. ఆ తర్వాత వాడు వేసింది కల్కి అస్త్రము, కల్యస్త్రం. కల్యస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో ఈ కల్యస్త్రంలోంచి భయంకరమైన జాతులు ఉత్పన్నమయ్యాయి. వాళ్ళెవరంటే కిరాత, శబర, హూన, యవన, పాపవృత్తయ, స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ ఎడారి దేశాల నుంచి వచ్చి నీరు కూడా దొరకని భూముల్లో పుట్టిన మతాన్ని తెచ్చుకొచ్చి పచ్చని పంటచేలల్లో పెరుగుతున్నటువంటి పచ్చని భారతదేశంలో చొచ్చుకొచ్చుకోయినటువంటి కలిపురుష స్వరూపాలు ఇంకేం చెప్పేది. ఆ కలిపురుషుడి సంతతే వస్తున్నది మనకి. ఈ కలిపురుషుడి నుంచి ఉద్భవించినవి పాషండ స్వరూపాలైనటువంటి అనేకమైన జాతులు ఉత్పన్నమయ్యే. వీళ్ళందరినీ సంహరించడానికి అమ్మ ఏం చేసిందంటే కనిష్ఠిక అనకోద్భూత ఎడమ చేతి చిటికను నుంచి ఉద్భవించాడు కల్కిర్నామ జనార్దన, కల్కి అనబడే జనార్దనుడు. అని ఎలా వచ్చాడు అశ్వారూఢ ప్రదీప్త స్త్రీ రట్టహాసంచకార, అట్టహాసం చేస్తూ చేతిలో దివ్యమైనటువంటి ఖడ్గాన్ని పట్టుకొస్తున్నాడు మహానుభావుడు కల్కి. ఆ విష్ణు, ఆయన విష్ణుయసుడు అనేటువంటి మహానుభావుడికి ఉద్భవించినటువంటి వాడు కల్కి. ఇంకా రాలేదు, వచ్చేటిని పొరపడద్దు, కలిపురుషుడు కల్కి కింద చెలామణవచ్చుగాక, వచ్చేసేటిని మరేం పొరపడద్దు మనం, ఇంకా రాలేదు ఆయన, రాను రాబోయే కల్కి గురించి తొందరపడద్దు, వచ్చిన కృష్ణుడు చాలు మనకి, ఆ కృష్ణ పరమాత్మ కూడా చాలు మనకి, ఇంకా కల్కి రాలేదు తొందరపడద్దు, వచ్చేటిని భ్రమపడద్దు. చెప్పారు కల్లో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇంకా కల్కి రాలేదు. మొత్తానికి ఆ కల్కి అమ్మవారి చేతిలోంచి వచ్చేట, ఆ వస్తువునే వెళ్ళి కొట్టాడు, దానితో మొత్తంగా కల్యస్త్రం నశించింది. అప్పుడు మొత్తం ఈ వచ్చిన 10 అవతారాలు వచ్చి అమ్మవారి దగ్గర నిలబడ్డాట. ఎలాగు బద్ధాంజలి పుటాహ, నిలబడితే మీరు ధర్మరక్ష చేయడానికి ప్రతి కల్పంలో అవసరం ఉంటారు కనుక వైకుంఠానికి వెళ్ళి ఉండండి, అవసరమైనప్పుడు వస్తూ ఉండండి అని తల్లి పంపించింది. ఇక్కడ దీని అంతరార్థాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఈ కథ ఎప్పుడు జరిగింది లలితాదేవిది? రావణ రామరావణ యుద్ధం తర్వాత జరిగిందా, రామరావణ యుద్ధం ముందు జరిగిందా? తర్వాత జరిగిందనే చెప్పాలి, ఎందుకంటే కథ ఇక్కడ చెప్పబడింది కనుక తర్వాత జరిగిందని. ఆ మాటకు వస్తే కల్కి అవతారం కూడా తర్వాత జరిగిందా? కల్కి అవతారం ఇంతవరకు జరగలేదు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యం కొంచెం ఆలోచించాలి. ఇక్కడే మనం తొందరపడిపోకూడదు, జాగ్రత్తగా గమనించాలి. 10 అవతారాలు, ఈ 10 అవతారాలు ఎవరు? నారాయణ స్వరూపం. అమ్మ ఎవరు? నారాయణ స్వరూపం. మొదటి నుంచి శ్రద్ధగా విన్న వాళ్ళకి నేనేం గుర్తు చేయక్కర్లేదుగా, జగన్మోహిని అవతారం చెప్పినప్పుడే ఈ విషయం మనం చెప్పుకున్నాం. యా ఉమా సా స్వయం విష్ణు, విష్ణువే చెప్పాడు కదా. కోపేచ కాళికా రూప దుర్గా రూపాత సంగరే భవాన్ భోగే భవానీ రూపాత కుమ్రూపాత మదాత్మిక అని చెప్పాడు కదా ఆయన. కోపం వస్తే కాళిక, యుద్ధంలోకి వెళితే దుర్గా, అందరికీ ఐశ్వర్యాలు ఇచ్చినప్పుడు భవానీ,
పురుష రూపం ధరిస్తే నా రూపమే అన్నాడు విష్ణువు. అంటే లలితాంబిక యొక్క పురుష రూపం విష్ణువు, అందుకు వాళ్ళిద్దరూ కూడా సోదరి సోదరులుగా చెప్పబడుతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే యా ఉమా సా స్వయం విష్ణువు, ఇది తెలుసుకోవాలి మనం. అందుకే అసురుడు బాధలు వస్తే వస్తే విష్ణువు దిగాలి లేదా అమ్మ రావాలి, వాళ్ళిద్దరే రావాలండి. వీళ్ళిద్దరూ ఎవరి శక్తో అతడు శివుడు, సమన్వయం అయిపోయింది కదా, ఇంకేముంది. వీళ్ళిద్దరూ ఎవరి శక్తో అతనే శివుడు, కనుక శివుడు శక్తి అమ్మ ముగ్గురు ఒక్కటే, భేదం చూడకూడదు అనేది స్పష్టంగా ఇక్కడ మాకు కంటికి కనిపించింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, పదేవతారాలు ఎందుకు ఒక్కసారి చెప్పారు గుర్తుపెట్టుకోండి. అసురు శక్తులు అంటే ఎప్పుడో ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోయేవారు కారు. అసురు శక్తులు ఎప్పుడు ఉంటాయి, రజోగుణ తమోగుణ శక్తులు ఎప్పుడు ఉంటాయి. ప్రకోపించిపోయి ఒకడిలో కరడు గడితే వాడిలో మనం అది ఉన్నది అంటాం, కానీ వీళ్ళు ఎప్పుడు ఉంటారు. మనలో లేరా, పది మంది అవసరం మనకుంది. ఎందుకంటే రాక్షసులందరూ మనలో ఉంటారు. సోమకాసురుడు మొదలుకుని కలి వరకు మనలోనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకు 10 అవతారాల అవసరం మనకుంది. మరి దశావతార కీర్తనలు ఎందుకు చేసుకుంటున్నాం? అప్పుడెప్పుడో చెప్పినందుకు ఇప్పుడు చెప్పట్లు కొట్టడం కాదు, ఇప్పుడు కూడా ఆయనకు చేతి నిండా పనుంది. కానీ దశావతారాల అవసరం ఎప్పుడు ఉంది? పైగా ఈ అవతారాలు ఇప్పుడు జరిగాయి, అప్పుడు జరిగాయని కాలంతో నిర్ణయించవద్దు. దయచేసి లలితోపాఖ్యానం ఏ కాలంలో రచింపబడింది, లలితోపాఖ్యానం ఏ కాలంలో జరిగిందని హిస్టరీ పెట్టకద్దు. హిస్టరీకి తత్వం దొరకదు, హిస్టరీకి తత్వం దొరకదు, చరిత్రకి తత్వం దొరకదు, నీ చరిత్ర లెక్కలకి తత్వం అందదు. ఇక్కడ చెప్పబడుతున్నది ఉపాసనా రహస్యాలు, మంత్ర రహస్యాలని మొదటి నుంచే మీకు చెప్పడం జరుగుతున్నది. కథారూపంలో మనం ఉపాసనా రహస్యాలన్నింటినీ అనుష్ఠానించి తెలుసుకుంటున్నాం. అంతేకాదు రామాయణం, భారతం, భాగవతం, దేవీ మహాత్మ్యం, సర్వ పురాణంలో చెప్పబడ్డ అసుర శక్తులన్నీ మూట కడితే భండాసురుడు, అవునా లేదా? అలాగే ఇతర పురాణముల్లో వేదముల్లో చెప్పబడ్డ సమస్త దేవతాశక్తులు మూట కడితే లలితమ్మ. అర్థమైంది కదా? లలితాదేవి సర్వదేవాత్మిక, భండాసురుడు సర్వరాక్షసాత్మకుడు. అంతే, ఇక్కడ 10 అవతారాల అవసరం మనం ఆలోచిద్దాం. మనం సంపాదించుకున్న జ్ఞానమే వేదము. వేదం అంటే అర్థం ఏంటి? జ్ఞానం. కానీ వేదం అజ్ఞానం అనే మహాప్రవాహంలో కొట్టుకుపోయింది, ఎక్కడికో దాచిపెట్టబడింది. కనుక దానికి వెలికి తీయడానికి మత్స్యావతారణం రావాలి, అంతే కదా? అలాగే మన ప్రయత్నమే క్షీరసాగర మథనం. అది చేసేటప్పుడు మనస్సు అనే మంధర పర్వతం కృంగిపోతుంది, ధైర్యం కోల్పోయి అప్పుడు దాన్ని నిలబెట్టడానికి కూర్మావతారం రావాలి, అవునా లేదా? ఇక వరాహావతారం అంటే అర్థం ఏంటి? హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూమిని దాని కక్ష నుంచి తప్పించాడు. అలాగే మతి గతి తప్పితే తిరిగి చిన్నగా నిలబెట్టడానికి వరాహావతారం కావాలి. ఎంత చెప్పినా అంతా ఉన్నాడు ఉన్నాడని జ్ఞానులు చెప్పినా ఎక్కడా లేడు 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 అనే సంశయము సందేహము ప్రతివాడిలోనూ ఉంది. మనం అనుకుంటాం అందరం ఆస్తికులమని. ప్రతి ఆస్తికుల్లో నాస్తికుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నమ్మద్దు, గుడికొచ్చిన వాళ్ళందరూ ఆస్తికులు కాదు. ఆస్తికులైతే ఇన్ని పూజలు చేసాం కానీ ఉన్నాడా దేవుడా అనే డౌట్ మనకు రాలేదా? చెప్పద్దు, ఎవరికి వాడికి తెలుసు. ప్రతి వాళ్ళు నాస్తికుడు ఉన్నాడు, ప్రతి నాస్తికుల్లో నాస్తికుడు ఉన్నాడు. ఒక నాస్తికుడు పెద్ద సభ చేసేట, నాస్తిక సభలు. తర్వాత ఆయన ఫ్రెండ్ కనపడి సభలు బాగా జరిగాయంటే ఆ నాస్తికుడు అన్నాడు, చాలా బాగా జరిగాయండి, ఏదో దేవుడి దయవల్ల అన్నట్లు. వచ్చేసింది వాడి నుంచి అకాస్తిగా, ఎందువల్ల? వాడి లోపల కూడా ఉన్నాడేమో అని డౌట్ ఉంది, వీటిలో లేడేమో అనే డౌట్, వాడు ఉన్నాడేమో అని. ఇంకా అంతే, వాడు అన్నట్టు ఉన్నట్టు లేడేనండి అన్నాడు. అవునండి, లేనట్టున్నాడే అన్నట్ట. ఏముంది, రెండు కూడా నాస్తికుళ్ళు ఆస్తికుడు, ఆస్తికుళ్ళు నాస్తికుడు. అంతే, మనందరం కూడా అర్ధాస్తికులం అర్ధ నాస్తికులం, అవునా లేదా? అచంచలమైన భక్తి మనకి ఎక్కడ? కనుక ఎంతైనా డౌట్ పడే హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు? నీలోనే. వాడితో ఆర్గ్యూ చేసే ప్రహ్లాదుడు నీలోనే ఉన్నాడు. కానీ ప్రహ్లాదుడు సేఫ్గా ఉండాలంటే ఈ సంశయంగా ఛేదించాలి. అందుకు నరసింహస్వామి ఎప్పుడూ కావాలి మనకి. అందుకు ఆయన్ని రమ్మనాలి. నరసింహుడు అవసరమా లేదు చెప్పండి. ఆ తర్వాత మరుడు ఉన్నాడు, బలి. బలం కలవాడు బలి, అహంకారమే బలి. దానితో బోల్డ్ సంపాదించాడు. సంపాదించడమని నావే అనుకున్నాడు. అహం మమ అంతే, నేను ముల్లోకాలు సంపాదించాను. ముల్లోకాలు ఎవరో, ముల్లోకాలు ఎవడివో వాడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. పోనీ నిలబడ్డవాడు మాయావామనుడు అనుకోవడానికి అవకాశం లేదు. శుక్రాచార్యుడు చెప్పేశాడు. చెప్పేసిన అహంకారం పోయిందా? విష్ణువుకి దానం చేస్తున్నాను అనుకున్నాడు. ఎవడబ్బోసుకు దానం చేస్తున్నాడు? మొత్తానికి దానం చేశాడు. ఏం చేశాడు? నాది నాది అనుకున్నది విష్ణువుకి అర్పించాలి. అర్పిస్తేనే అంతా తాను అనే సత్యాన్ని తెలియజేస్తాడు. కనుక మన అహంకారాన్ని అణచడానికి వామనావతారం కావాలి. అర్థమైంది కదా? ఎవడక్కర్లేదు చెప్పండి ఇప్పుడు నాకు.
దాని తర్వాత ఎంత నరికినా మొదలు తల ఎగరేసేటువంటి క్షాత్రము అంటే పదవి అహంకారి అహంకారం అహంకారం ఇలాంటి అహంకారాలు మనకి చాలా చాలా ఏదో ఒకటి వస్తుంది, వచ్చిందంత పొగరు వస్తుంది. ఈ పొగరు 21 మార్లు కాదు కదా, 210 మార్లు నరికిన పోతుంది. ఆ 21 మార్లు నరకడానికి భార్గవరాముడు అవసరం, మనకు అవసరమే. అంతేకాదు ఎన్ని సంపాదించినా 10 తలకాయలు ఉండే లాభం, 10 ఇంద్రియాలు ఉన్నాయి మనకి. 10 ఇంద్రియాలతోని పర అన్న దాని మీద మోహం, దాన్ని తెగ నరకడానికి రామావతారం కావాల్సిందే. ఇంకేది అక్కర్లేదు చెప్పండి. తర్వాత మన జీవితాన్ని ధర్మ మార్గం వైపు తిప్పి మన బ్రతుకు రథానికి సారథ్యం వహించి మన మూడువారిన హృదయంలో వేణునాదాలు వినిపించేటువంటి అమృతరస స్వరూపుడైన కృష్ణస్వామి పరిపూర్ణమైన నారాయణుడు ఆయన కావాలి మనకి. దాని తర్వాత ఎవడూ దున్నలేనటువంటి నిస్సారమైన నేల, కలికి మాలినటువంటి రాళ్ళు, రప్పలు, కలుపు మొక్కలు, ముళ్ళ కంచెలు నిండిపోయి ఎవరిని దున్నమన్నా ఏదైపు దగ్గరికి రాడు. అలాంటి ఈ నేలను దున్నమనంటే నేను సిద్ధంగా ఉన్నాను నాగలి పట్టుకుని వచ్చి మన భయంకరమైన జీవన క్షేత్రాన్ని సారవంతంగా చేసి జ్ఞాన ఆనంద సత్యాలు పండించేటువంటి ఆ బలరామావతారాన్ని ఆహ్వానించాలి. ఎంత చెప్పినా కలిపురుషుడు ఊరుకుంటాడా? ఆ మ్లేచ్ఛభావాలు పుట్టిస్తూనే ఉంటాడు. వాడిని నశింపజేయడానికి ఎప్పుడో కాదు ఇప్పుడు మనలోకి రమ్మని కలిసి ఆహ్వానించాలి. మ్లేచ్ఛ నిబగమధనే కలయతి కరవాలం ధూమకేతిమకిమకి కరాళం కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే అని కీర్తిద్దాం. కల్కి కావాలి. ఈ 10 అవతారాలు అమ్మ చేతుల్లోంచి వచ్చాయి. ఈ కల్పంలో మనందరం వెళ్ళిపోతాం, మళ్ళీ కల్పం వస్తుంది, మళ్ళీ ఇదే ప్రభుత్వం, ఇదే సత్వగుణం, ఇదే రజగుణం, ఇదే తమోగుణం మళ్ళీ ఇంకో రూపంతో వస్తాయి. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ దిగి రావాలి. ఇప్పుడు ఎన్ని అవతారాలు జరిగాయో మనకు తెలియదు. కాశీక్షేత్రంలో ఎన్ని అవతారాలు ఉన్నాయో రచించుతాడు స్కంద పురాణంలో. ముదురు కచ్చపములు 3 పదులు అన్నాడు. 30 తాబేటి అవతారాలు ఉన్నాయట కాశీలో. అంటే ఆ పుస్తకం రచించే స్కంద పురాణం రచించే సమయాన్ని 30 కూర్మావతారాలు జరిగాయి. గోపాల కృష్ణులు వేల సంఖ్య అన్నాడు. కృష్ణావతారాలు 1000 ఉన్నాయన్నాడు. రామావతారాలు ఎన్ని ఉన్నాయో అంటే ఎన్ని కల్పాల్లో ఎన్ని జరిగాయో జరిగిన స్వరూపాలు దివ్యక్షేత్రాల్లో ఉంటాయి ఎప్పటికో. కనుక రామావతారాలు అంటే ఎన్ని కల్పాల్లో ఎన్ని రామావతారాలు జరిగాయో మనకేం తెలుసు? పద్మకల్పంలో ఒక అవతారం జరిగింది, మొన్న శ్వేతవరాహ కల్పంలో మరొకటి జరిగింది. కల్పానికి జరుగుతాయి ఈ కల్పాలు. రామాయణాలన్నీ మన పురాణాల్లో ఉన్నాయి. ఒక పురాణంలో రామాయణానికి ఇంకో పురాణం రామాయణానికి పరస్పర వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఎందువల్ల? ఒక కల్పంలో రామకథది, ఇంకో కల్పంలో రామకథది, ఇలా ఎన్ని జరిగాయి మనకేం తెలుసు? అందుకు ప్రతి కల్పంలో మీ అవసరం ఉంటుంది అన్నది అమ్మ చూడండి. ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ చేతి వేళ్ల కొనల్లోంచి వచ్చారు అంటే అర్థం ఏమిటి? అమ్మ నారాయణని ముందే చెప్పుకున్నాం. అంతేగా చెయ్యి, చెయ్యి దేనికి సంకేతం? ఎవడైనా కొట్టడానికి వస్తే మనం అడ్డు పెట్టే దేన్ని చేతిని అడ్డు పెడతాం, కానీ వీపు చూపించాం. వీపు చూపిస్తే మనం కొట్టాను అంటాం, చెయ్యి చూపిస్తే ఆపడం, అవునా లేదా? కనుక చెయ్యి దేనికి సంకేతం అంటే రక్షణకి సంకేతం. నారాయణుడు అంటే స్థితికారకుడు, రక్షణకారకుడు. అందుకు అమ్మ చెయ్యి చూపించిందంటే స్థితికారకత్వ శక్తి అది ఎక్కడ ఉన్నటువంటి అర్థం. స్థితికారకత్వ శక్తి చేతిలో రక్షణ, రక్షణకే నారాయణుడు, స్థితికి నారాయణుడు. అందుకే చేతిలోంచి వచ్చినది అంటే అర్థం స్థితికారకమైన విష్ణు శక్తి 10 స్వరూపాలుగా భాషించింది. ఇందులో మనం లలితను ఆరాధించినప్పుడు అమ్మే సర్వదేవతాత్మిక అని తెలియాలి. ఆ నారాయణుడే అమ్మ, అమ్మే నారాయణుడు, అమ్మే శివుడు, సర్వము అమ్మే. పాశుపతాస్త్రం అందులోంచి వచ్చింది, మృత్యుంజయాస్త్రం అందులోంచి వచ్చింది, ఏమి రాలేదు. కానీ అమ్మ అంటే సర్వ మంత్రాత్మిక అనేది ఈ ఘట్టంలో రుజువు చూపిస్తున్నాడు. ఇంతకు మించిన అద్భుత ఘట్టం ఉంటుందా అండి? అమ్మలోంచి ఎన్ని దేవతలు కనిపిస్తున్నారు. సూర్యుడు కనబడ్డాడు, చక్షుష్పతి కనబడింది, మృత్యుంజయం కనబడింది, కాలసంకర్షణ కనబడింది, విశ్వేదేవత కనబడ్డారు, నామత్రయాస్త్రం కనిపించింది, దశావతారాలు కూడా గోచరించే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆ నామం అంతా ఇంత కథ ఉందన్నమాట. దాని తర్వాత వేసింది మహామోహాస్త్రం. మోహం అనేది ఒక్కటి చెప్తాను కానీ నేను రకాలు ఉంటుంది భయంకరం. అది తొలగించడం మహాకష్టం. అది విచక్షణ, జ్ఞానము, తర్కము ఎన్ని ఉన్నప్పటికీ కూడా మోహాన్ని జయించడం మహాకష్టం. మనం దేవీ మహాత్మ్యం, దేవి వైభవం ప్రస్తావించినప్పుడు చెప్పుకున్నాం, నిన్ను వదిలిపెట్టే నీ వాళ్ళందరూ అయినా నువ్వు ఇక్కడ కూర్చొని ఇంకా వాళ్ళ గురించే ఏడుస్తున్నాను ఎందుకు? నువ్వు అక్కర్లేదని వాళ్ళు వదిలేసిన అంటే తెలుసు నాయన, నాకు తెలుసు, ఇవన్నీ భ్రమలని తెలుసు, పనికిమాలని తెలుసు, అయినా ఎందుకో నాకు తెలియదు, అజ్ఞానంతో బాధపడుతున్నాను అంటే ఆహా, ఈ మోహం వేసేవాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు, ఆవిడని ఆశ్రయించు, మోహం నుంచి బయటపడు అని మనకి దేవీ మహాత్మ్యం చెడ్డి శక్తి చెప్తుంది. అలాగే అర్జునుడికి మోహం వచ్చింది. జ్ఞానమంతా వచ్చాక నష్టో మోహ స్మృతి లబ్ధ ప్రసాదాన్ని అన్నాడా లేదా? అందుకు మోహనాసనం. ఇప్పుడు వాడు వేసిన మహామోహాస్త్రం, దానికి అమ్మ వేసిన ప్రత్యస్త్రం ఏమిటంటే శాంభవాస్త్రం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాంభవాస్త్రం వేసింది. ఇది అంటే అర్థం ఏంటో తెలియాలి. శాంభవాస్త్రం ఇక్కడ యోగపరంగా శాంభవి విద్యానికి విద్యుంది. అమ్మవారికి శాంభవి అని పేరుంది. ఇది సామాన్యమైన విషయం కాదు. శాంభవి అని యోగంలో ఒక స్థితి, యోగంలో స్థితికి చేరితే ఈ శాంభవి దృష్టి అనేది ఏర్పడుతుంది. శాంభవి దృష్టి అంటే ఏమిటి, శాంభవి విద్య అంటే ఏమిటి అంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టి సా శాంభవి అని శాస్త్రం చెప్తే నిర్వచనం. అంతర్లక్ష్యం బహిర్దృష్టి, వాడి యొక్క ఏకాగ్రత అంతా ఎక్కడుందంటే అంతర్గతంగా ఉంది. దృష్టి మాత్రం బయటకు కనిపిస్తుంది. మనకు అలా ఉండదు. మనకు అంతరంగం బహిరంగం కూడా బాహ్యం మీదే ఉంటుంది. ఎవరికి అలా ఉంటుందంటే యోగంలో సిద్ధి పొందిన వాళ్ళకి మాత్రమే అంతర్గతమైన ఆత్మపై దృష్టి ఉంటుంది. ప్రపంచాన్ని లీలగా చూస్తారు కానీ దాన్ని అంటుకోరు. మనలాగే తిరిగేది రమణ మహర్షి, మనలాగే తిరిగేది రామకృష్ణ పరమహంస, మనలాగే యతీశ్వరులు కూర్చుని ఉంటారు. అయితే మనలాగే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తారా? వాళ్ళకి ప్రపంచం కనబడే తీరు వేరు, మనకి ప్రపంచం కనబడే తీరు వేరు. శిష్యులు అందరూ ఒకేలా ప్రపంచాన్ని చూడరు. జ్ఞాని అయిన వాడు ఎలా చూస్తారంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టికి, వాడి దృష్టి పరమాత్మ వైపు ఉంటుంది. ఇంద్రియములతో లోకాన్ని లీలగా అంటి అంటకుండా చూస్తారు. ఆ స్థితికి శాంభవి అనే స్థితి, అంతర్ముఖ ప్రజ్ఞ. అది లభిస్తే మోహం పోతుంది. అది దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన సంకేతం. శాంభవాస్త్రాన్ని నశింపజేసే శాంభవాస్త్రం మహామోహాస్త్రాన్ని నశింపజేసింది. ఆ తర్వాత వీడి యొక్క శక్తి సేనలు ఉన్నాయి కదా, ఎన్ని మొత్తం అక్కడ వారు తెచ్చుకున్నటువంటి మొత్తం 35 శక్తి సేనలు ఉన్నాయి. ఎవరు తెచ్చాడు? కుటిలాక్షుడు. ఈ 35 శక్తి సేనల్ని నారాయణాస్త్రేణ సాదేవి లలితాంబిక నారాయణాస్త్ర ప్రయోగం చేసింది. నారాయణాస్త్రం ఇదేమిటి? దీనిలో ఉన్నంత అర్థం నారాయణం అంటే అర్థం ఏంటి? నారాయణము అంటే సర్వజీవులలో అంతర్యామి అయిన వాడు అని అర్థం. నారాయణ అనే మాట సర్వజీవుల్లో అంతర్యామి అయిన ఒక పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనే జ్ఞానం కలిగితే అజ్ఞానం నశిస్తున్నది. అజ్ఞానంలో ఒక్కొక్క భూమిక నశించడం. కనుక సర్వం నారాయణ, మహాత్ముని నమస్కారం చేస్తే నారాయణ నారాయణ అంటారు. ఎందుకు? నారాయణ అంటే సర్వజీవులకి అంతర్యామి అయినవాడు. అది తెలిస్తే జీవులు ఎందు భేద దృష్టి పోతుంది. ఈ భేద దృష్టిని పోగొట్టడమే నారాయణాస్త్రాన్ని వెయ్యడం. అది వెయ్యగానే 35 రాక్షస్యాలను నశించే. తర్వాత 45 రాక్షస్యాలను విడి తెచ్చుకున్న ఉన్నాయి కదా, గుర్తున్నాయా? ఇందాక చెప్పాను బంధాసుడు తెచ్చిన. దానిపై అమ్మవారు వేసింది పాశుపతాస్త్రం వేసినది. పాశుపతాస్త్రం ఇది చాలా ముఖ్యమైనది. దీనికే మనం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసర సైనిక. పాశుపతాస్త్రం వేసింది. పాశుపతాస్త్రం వేయగానే ఏం జరిగింది? 45 సేనలతో సేనాధిపతులతో కూడిన సైన్య సమూహం అంతా నశించింది. పాశుపతాస్త్రం అంటే అర్థం ఏంటి? పాశుపత మంత్రం ఒకటి ఉంది, కానీ ఇదంతా జ్ఞాన విద్య. జ్ఞానంలో పాశుపతం అని ఒకటి చెప్పబడుతుంది. దీన్నే పాశుపత మతం అంటారు. పాశుపత మతం అంటే అర్థం ఏమిటి? ఈ విషయం మనకి శివపురాణంలో ఇతర గ్రంథాల్లో కనిపిస్తుంది. పశు పాశపతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పాశుపత జ్ఞానం ఇది బాగా తెలియాలండి. పశుపతి అని శివుడికి పేరు. పశువునాంపత ఏ నమః అనే మంత్రం కూడా మనకున్నది. అంతేకాకుండా నమో హిరణ్య రూపాయ హిరణ్య వర్ణాయ హిరణ్య భాగవే హిరణ్యపతయ అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అని వేదంలో మనం నమస్కారం చేసుకుంటున్నాం. పశుపతి ఆయన. శంకరుల వారు కూడా అనేక చోట్ల పశుపతి పశుపతి అని శివానంద లహరిలో అంటారు. పశుపతి నామం ఆయనకి చాలా ఇష్టం. పశుపతి ఒక జ్ఞాన విషయం అంట. పశు పాశాపతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే అని నిర్వచనం. పశువులు పాశము పతి ఈ మూడింటి గురించి తెలియడమే జ్ఞానం అంట. మరొకటి కాదు చూడండి, పశువులు అంటే ఎవరు చెప్పండి? ఎవడైనా పశువు అని తెలిస్తే కోపం వస్తుంది, కానీ నిన్ను నువ్వు గుర్తు చేసేవాడని తెలుసుకుంటే చాలా గొప్పది. పశువు అంటే పాశము చేత బంధింపబడ్డవారు పశువులు అని. అప్పుడు నువ్వు పశువు అని తెలిసాక పాశము చేత బంధింపబడ్డాను అనేది నీకు ఇప్పుడు తెలిసింది కదా. అప్పుడు పాశములు అంటే ఏంటో తెలుసుకో. అర్థమైందా? అసలు పాశం చేత బంధింపబడ్డాను కూడా మనకు తెలియదు, పాశం ఉందని కూడా తెలియదు. ఆఖరికి పాశం కూడా ఒంట్లో భాగం అనుకుంటున్నాం. నువ్వు మెడకి టై కట్టుకున్నావు కానీ టై అయి నీ మెడ కాదు కదా, అది తెలుసుకో. కానీ అలా కాదే, పాశమే మనం అనుకుంటున్నాం. అది వచ్చింది ప్రారంభం. ఈ పాశములన్నీ కూడా కల్పించబడినవే తప్ప నిజాలు కావు. అది తెలుసుకుని ఈ పాశం నా గత జన్మల కర్మల కొద్దీ నాకు తగిలించబడి నడపబడుతున్నది. ఇది నా కర్మ కొద్దీ నా మెడకు తగిలింది. కానీ ఇది ఎవడి చేతిలో ఉందంటే ఆయన చేతిలో ఉంది. నేను తగిలించుకోవడమే తప్ప విడిపించుకోవడం నాకు తెలియదండి. ఆయన శరణి వేడితే ఈ తగిలించిన వాడి విడిపిస్తాడు. ఆయన ఊరికనే తగిలించాడండి, కర్మ కొద్దీ తగిలించాడు. విడిపించమని ఆయన ప్రార్థిస్తే జ్ఞాని వీడికి పర్వాలేదు, మెడ విప్పేసినా అక్కడికి ఇక్కడికి వెళ్ళడు అనుకుంటే విప్పేస్తాడు. అలాగా తెలుసుకుని మనము పశువులమని, అవిద్య అనేది పాశమని, దీన్ని తొలగించేవాడు పతి పరమేశ్వరుడు అని తెలిస్తే అది పశుపత జ్ఞానము. గుర్తొచ్చింది కదా, అది పశుపతి నామం అక్కడి చాలండి జీవితానికి. స్వామి నేను పశువుని, నా అజ్ఞాన పాశాన్ని తొలగించే పతి వినుము, శరణాగతి అన్ని ఇందులో ఉన్నాయి కనుక పశుపతి. ఈ జ్ఞానం వస్తే ఇంకా అవిద్యకు అనుబంధంగా ఉన్నవన్నీ నశిస్తున్నాయి. అందుకు 45 శక్తిశాలు కూడా నశించిపోయి పశుపతాస్త్రంతో ఇంకా ఎవ్వరూ లేరు, ఒక్కడి మిగిలేడండి వాడొక్కడు పాపం భండాసుడు. రావణాసుడి పరిస్థితి ఎలాగైతే అయ్యిందో అలాగే. ఒక పెద్ద ఆయన ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు బంధువులందరినీ బండి ఎక్కించి చివరికి వాడు ఎక్కుతాడు. అలా అందరినీ పంపించి వీడు బయలుదేరి ఇప్పుడు ఆఖరికి. అప్పుడు ఇంకా మిగిలిన వీడు ఒక్కడిని అమ్మ కొడుతుంది. ఆ కొట్టిన దెబ్బ ఉందే అద్భుతం. ఇప్పుడు వేస్తున్న చివరి అస్త్రానికి మనందరం నమస్కారం చేసుకుందాం. ఆ అస్త్రం అమ్మ ఎలా కొట్టిందంటే దీన్ని కానీ కొడితే చాలదు, వీడు వదిలొచ్చింది ఒకటి ఉంది అక్కడ, ఏది శూన్యక పట్టణం, అక్కడ స్త్రీలు ఉన్నారు, వీడిని చనిపూరుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఎవడైనా వచ్చే అవకాశం ఉంది. అక్కడ అమ్మ కొట్టిందండి దెబ్బ. ఆ కొట్టిన దెబ్బను అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. మహాకామేశ్వరాస్త్రేణ చివరి అస్త్రం వేసుకోందమ్మ, సహస్రాదిత్య వర్చస కథా సుమకరోన్మాతా లలితా పరమేశ్వరి. ఆ లలితా పరమేశ్వరి ప్రయోగించిన మహాకామేశ్వరాస్త్రం. ఆ అస్త్రం అంట సహస్రాదిత్య వర్చస, వేల కొలది ఆదిత్యుల తేజస్సుని గదగలుగుతూ బయలుదేరింది కామేశ్వరాస్త్రం. అది చిన్నగా వెళ్ళి ఇటు భండాసుడిని కొట్టి అది శూన్యక పట్టణంలో ఉన్న స్త్రీలతో బాలలతో సహా శూన్యక పట్టణం మొత్తాన్ని తగలబెట్టింది. వీడిని కాకుండా అక్కడ వాటి కూడా భస్మం చేసింది. అంటే అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నా మళ్ళీ మునిచే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమిటి ఇందులో ఉన్న అంశము. అద్భుతమైన భావం చెప్తున్నాడు ఇక్కడ. మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించింది. మహాకామేశ్వరు అంటే ఎవరు? పరబ్రహ్మ, సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ జ్ఞానము ఇప్పుడు కంప్లీట్ గా. పశువులు, పాశములు, పతి అన్నప్పుడు ఇంకా ద్వైతం ఉంది, నేను పశువుని, పాశము, పతి అని ఇంకా ఉంది. కానీ ఇప్పుడు అదేమీ లేదు. సోహం తన్మయం, ఇంకా నేననేది లేదు, పూర్ణ బ్రహ్మమే అని ఎరుక. ఆ ఎరుకే మహాకామేశ్వరాస్త్రం. అది ప్రయోగిస్తే ఏం జరిగిందంటే అవిద్య సమూలంగా నశించింది. అంతేకాదు కర్మబీజాలు కొన్ని మిగులుంటే మళ్ళీ పుట్టే అవకాశం ఉంది కదా. ఆ కర్మబీజాలు కొంతమంది యోగులకి సాధన వల్ల ముక్తి వస్తుంది, జీవం ముక్తులు అవుతారు, కానీ ప్రారంభం మిగులుంటుంది, మళ్ళీ జన్మలు వస్తాయా అని డౌట్ వస్తుంది మనకి. రావు, ఎందుకంటే పట్టణం ఉన్న బాలలతో స్త్రీలతో సహా నశించింది. బాలలు స్త్రీలు అంటే అర్థం ఏమిటి? బాలులు అంటే పెరిగేవాళ్ళు, స్త్రీలు అంటే మళ్ళీ పుట్టించగలిగే వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, సంకేతవాదాలు ఇవన్నీ కూడా. అందుకు కర్మబీజాలు తిరిగి పుట్టించే సంసార క్షేత్రములు కూడా లేకుండా తల్లి చేస్తోంది. అంటే సంపూర్ణ జన్మరాహిత్య స్థితి కల్పిస్తున్నది. అది దీనిలో సభండాసుర శూన్యక గంక భావం చెప్పబడుతుంది చూడండి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. శూన్యక పట్టణం ఏమీ లేదు, అదే సంసారం. ఏమీ లేని మిథ్యలో అన్నీ ఉన్నాయనుకునే కర్మబీజాన్ని పెంచుకుపోతూ జన్మ పరంపరలో కొట్టుకుపోతున్న జీవభావమే బండాసురుడు. ఆ జీవభావాన్ని కొట్టి ఆ ఏమీ లేని దానిలో వేసుకున్న కర్మబీజాన్ని దగ్ధం చేసి జన్మ రాహిత్య స్థితిని కల్పించింది జగదంబిక. అది భండాసుర సంహార దివ్య చరిత్ర. భండాసురుడు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో ఇంకా అసురుడు మచ్చు కూడా మిగలలేదు. వెంటనే దేవదందువులు మ్రోగాయి. విజయశ్రీయుతాం దేవీం దృష్ట్వా హర్ష సమన్విత. ఇప్పుడు అమ్మ విజయశ్రీతో శోభిస్తున్నది, విజయపు శోభతో భాషిస్తున్నది. దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తున్నారు, దేవదందుకులు మ్రోగిస్తున్నాయి, దివ్యమైన మంగళగానములు ప్రవళిస్తూ ఉన్నాయి. అటుపై శక్తిశేనులన్నీ కూడా ఆనందంతో ఉత్సాహంగా జయ జయధ్వానాలు చేస్తూ జై లలితా పరమేశ్వరికి అంటున్నారు. శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి, శ్రీ లలితా పరమేశ్వరికి. ఈ విధంగా ముహుర్జయ జయేచ్చే వస్తువానా లలితేశ్వరీం హర్షేణాంధా మధోన్మత్త ప్రపంచంత పదే పదే సప్తర్షయో వశిష్ఠాధ్య ఋగ్యజుస్సామ రూపుభి అధర్వ రూపై మంత్రశ్చావద్భయంతో జయ స్త్రియం. సప్తర్షులు, మహర్షులు మొదలైన వారందరూ వచ్చి ఋగ్యజుస్సామ అధర్వణ మంత్రములతో అమ్మవారిని నమస్కరిస్తూ పూలతో అక్షతలతో అమ్మవారిని అర్చన చేశారు. స్త్రీలు అంటే అప్సరసలు, గంధర్వులు, దేవతాస్త్రీలు వచ్చి అమ్మవారికి మంగళహారతులు పడుతూ ఉన్నారు. ఆ సమయంలో అమ్మవారందరినీ కూడా అభయహస్తం చూపించి దీవించుతున్నది. ఇటువైపు మంత్రిణీదేవి, అటువైపు వారాహీదేవి అమ్మకు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇత్తం విధాయ సుర కార్యమనింజ రూప శ్రీ చక్రరాజ రథ మండల మండల శ్రీ కామేశ్వరి త్రిజగతాంజనని దభాసే విజ్యోతమాన విభవ విజయశ్రీయాఖ్యా. ఈ విధంగా దేవతాజ్యాన్ని నిర్వర్తించిన తల్లి, శ్రీ చక్రరాజ రథ మండలంలో ప్రకాశించే జగదంబిక కామేశ్వరి, ముల్లోకాల తల్లి భాసిస్తున్నది. సైన్యం సమస్తమపి సంగర కర్మ ఖిన్నం భందాసుర ప్రబల భాను కృషాను తప్తం అస్తంగతే సవితర ప్రతిభి ప్రభావ శ్రీ సేవతా శిబిరమాత్మన ఆనినాయ. అంతవరకు భందాసురుడు సేనలతో యుద్ధం చేసి ఆలసిపోయినటువంటి శక్తి సేనలన్నిటితో సహా తల్లి తిరిగి జ్వాలావాదినికా క్షిప్త వన్యప్రాకార మధ్యగా అన్నట్టుగా అక్కడికి తీసుకువచ్చి వాళ్ళందరినీ సేద తెచ్చిందట. ఎందుకంటే వాళ్ళందరూ ఇంతసేపు యుద్ధం చేశారు. వాళ్ళందరినీ అమ్మ తన యొక్క అమృతమయమైన చూపులతో చూసిందిట. చూసిన వెంటనే వాళ్ళందరికీ మహాశక్తులు వచ్చాయి. ఒక్కసారి అలసట్లన్నీ పోయే అమ్మ యొక్క చూపుల వల్ల ఇమం పవిత్రం లలితా పరాక్రమం సమస్త పాపఘ్నం అశేష సిద్ధిం పఠంతి పుణ్యేషు దినేషు ఏ నర భజంతి తే భాగ్య సమృద్ధి ఉత్తమా. ఇది పరమ పావనమైన లలిత పరాక్రమగాథ ఇంతవరకు చెప్పుకున్నటువంటిది. అటువంటి రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి పరాభట్టాదికా దేవి సంపూర్ణంగా అవిద్యా స్వరూపుడైనటువంటి భందాసురుణ్ణి సంహరించి ముక్తిని ప్రదానం చేసినది. ఆ తల్లి వద్దకు దేవతలందరూ వచ్చి నమస్కరిస్తున్నారు. అదే అమ్మవారు భందాసుర సంహారం చేసిన వెంటనే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఏం చెప్పారు? దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. యుద్ధమంతా చేసి విజయం సాధించాక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, అది వేడుకోలు స్తోత్రము. ఇది విజయం సాధించిన ఆనందంతో స్తోత్రము. అమ్మ శక్తిని చూశారు, అమ్మ పరాక్రమాన్ని చూశారు. ఆ ఆనందంతో బ్రహ్మ విశ్వాది దేవతలందరూ అమ్మవారిని స్తోత్రిస్తున్నారు. ఆ స్తోత్రం మహాద్భుతమైన అమ్మ యొక్క స్తోత్రము. ఆ దివ్య స్తోత్రాన్ని ఆ తర్వాత అమ్మ ఏం చేసింది? హరనేత్రాగ్ని సందగ్ధ కమ సంజీవన ఉంటుంది. ఇంకా ఉంది కదా, కథ ఎక్కడితో ఉంది? ఇంకా ఇక్కడ పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. బండాసుడు బూడిదలోకి పుట్టుకొచ్చాడు, మరి అక్కడ తపస్సు అది ఇంకా పూర్తి కావాలి. ఇంకా ఉంది కదా, ఆ తర్వాత కథ చెప్పుకుని అమ్మవారు దివ్య నగరమైన శ్రీమన్నగర వర్ణన, అది విన్నంత మాత్రమున మన శరీరం శ్రీమన్నగరం అవుతుంది. అంతేకాదు ఎక్కడ చెప్పబడుతుందో ఆ చోటు శ్రీమన్నగరం అవుతుంది. మనం ఈ భారతదేశం శ్రీమన్నగరం కావాలి అని కోరుకోవాలి. ఆ కోరికతో మనము మన మన దేహం మన గేహం అంటే మన ఇల్లు మన ఒళ్ళు తర్వాత ఈ విశ్వం ఇదంతా కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఆ తల్లి యొక్క దివ్యమైన స్తోత్రము, ఆ తర్వాత ఆ తల్లి యొక్క కృపా వైభవం ఏదుందో దాని అంతరార్థాలతో సహా రేపు తెలుసుకుందాం.